ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ లీలామాధురి సిరీస్ లో భాగంగా 7వ రోజు ఈ సిరీస్ స్వాగతం. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతం దశమ స్కంధం నుంచి 22 మరియు 23వ అధ్యాయాలు చర్చించుకోబోతున్నాము. సో నిన్నటి క్లాస్లో మనము వేణుగీతం, గోపికా స్త్రీలు ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణువుని స్మరించుకుంటూ దాన్ని కీర్తిస్తున్నారని మనం చూసామన్నమాట. భగవంతుని యొక్క దాన్నే వేణుగీతం అంటారు, దాన్ని మనం చూసాము. సో ఆ విధంగా ఇది 22వ అధ్యాయంలో మనము ప్రవేశిస్తాము. సో మనం చెప్పినట్టుగా కృష్ణుడు ఇప్పుడు వాస్తవానికి కృష్ణుడి వయసు 7 ఏళ్ళు అయ్యుండొచ్చు, రైట్? 7వ సంవత్సరం నడుస్తుంది. అయినా సరే కృష్ణుడు కైశోరానికి ప్రవేశిస్తారు. అండ్ గోపికా స్త్రీలు వారి హృదయంలో ఈ యొక్క మాధుర్య భావం అనేది భగవంతుడు ఆల్రెడీ ఉత్పన్నం చేసి ఉంచుతారు అన్నమాట. సో గోపికా స్త్రీలు, ద యంగర్ గోపీస్, వాళ్ళందరూ కూడా అప్పటికే కృష్ణుడి యొక్క రకరకాల వివిధ లీలలు చూసి ఉంటారు. ముఖ్యంగా కాళీయదమన్ లీల, తర్వాత వేణుగీతం, ఇవన్నీ తర్వాత. సో వారి హృదయంలో శ్రీకృష్ణుడు తమ భర్త కావాలి అని చెప్పి చాలా దృఢంగా నాటుకొని ఉంటుంది. కాబట్టి వాళ్ళు కృష్ణుణ్ణి తమ భర్త కావాలి అని చెప్పి కాత్యాయని దేవిని ప్రతిరోజు పూజిస్తుంటారు, వ్రతం తీసుకుంటారు. కాత్యాయని వ్రతం 4 రోజుల పాటు, ఆశ్వయుజ మాసం. మనం చెప్పిన శరత్ ఋతువు అంటే 2 నెలలు అనమాట, ఆశ్వయుజము కార్తీకము. సో ఈ ఆశ్వయుజ మాసం అంటే సెప్టెంబర్ అలా వస్తుంది. సో ఆశ్వయుజ మాసంలో ఒక మాసం మొత్తం కూడా కాత్యాయని వ్రతం చేస్తారనమాట. సో కాత్యాయని దేవి అంటే ఆవిడ దేవతనే. కానీ గోపికా స్త్రీలు దేవతలను ఎందుకు పూజించారు అనే ప్రశ్న మనకి ఉత్పన్నం కావచ్చు, రైట్? సో వాళ్ళు కొన్నిసార్లు మనం శివుడి దగ్గరికి వెళ్తాము, శివుడి దగ్గర కూడా వైష్ణవులు వెళ్తారు, వెళ్ళి శివుడిని కానీ ఏం బయట వాళ్ళు ఏమడుతారు, నువ్వే దేవుడివి అంటారు. మనం అలా అనము, శివుడి దగ్గరికి వెళ్ళి ఏమంటాము, స్వామి నాకు కృష్ణ భక్తిని ఇవ్వు అని అడుగుతామన్నమాట. అదేవిధంగా దేవతామూర్తులు అందరూ కూడా భగవంతుని యొక్క భక్తులే. కాబట్టి దేవతలను కూడా మనము వాళ్ళని నమస్కరించవచ్చు, కానీ వాళ్ళని మనము ఈవెన్ అభ్యర్థించవచ్చు. మన వైష్ణవులు కూడా పూజిస్తాము, వైష్ణవులు పూజించినప్పుడు దేవతలను పూజించడం తప్పు కాదు. కానీ దేవతను ఏ భావంలో పూజించాలి, భగవంతుని యొక్క దేవత ఏజెంట్స్ ఆఫ్ లార్డ్, భగవంతుని యొక్క అనుయాయుల కింద భావంతో, స్వామి నాకు ఇప్పుడు కృష్ణుడి పట్ల ఇంకా భక్తి రావాలని ప్రార్థించాలి అని మనం ప్రార్థించినప్పుడు ఆ దేవతామూర్తి కూడా ఎంతో ఆనందపడతారు. సో ఇక్కడ కాత్యాయని దేవి, సో ఏమని అడుగుతారు, దయచేసి కృష్ణుడిని మాకు భర్తగా ప్రసాదించమ్మా అని చెప్పి అడుగుతారనమాట, రైట్? మనం ఏ విధంగా శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడుతాం, మమ్మల్ని ఇంకా మంచి వైష్ణవుడి కింద మార్చని ఎలా అడుగుతామో వాళ్ళు కూడా అదేవిధంగా గోపికా స్త్రీలు శ్రీకృష్ణుడు తమ భర్త కింద కావాలని అడుగుతారు. ఆ ప్రక్రియలో భాగంగా ప్రతిరోజు కూడా వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ తెల్లవారుజామునే లెగిసి స్నానం ఆచరించి కాత్యాయని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి రకరకాల వివిధ ఉపవాసాలు చేస్తారనమాట. అండ్ ఈ విషయం భగవంతుని తెలియదా? భగవంతుడు ఎవరు? కాత్యాయని దేవి దుర్గాదేవి. భగవంతుడు ఎవరు? మయా దుర్గాదేవి అంటే ప్రకృతి, మయాధ్యక్షైన ప్రకృతి. చాయేవ యస్య భువనాని విభర్తి దుర్గా అని చెప్పి. సో భగవంతుని యొక్క బహిరంగ శక్తినే దుర్గాదేవి, కాత్యాయని దేవి. కాబట్టి కాత్యాయని దేవిని గోపికా స్త్రీలు ఏ భావంలో పూజిస్తున్నారు, ఏ కోరికతో పూజిస్తున్నారు కృష్ణుడికి తెలియదా? కృష్ణుడికి మొత్తం తెలుసు. సో కృష్ణుడికి సంపూర్ణంగా గోపికా స్త్రీల హృదయంలో ఏముందో తెలుసు. సో భగవంతుడు ఏం చేస్తారు, ఒకరోజు లీల, సో గోపికాదేవి స్నానం ఆచరిస్తుండే వాళ్ళ వస్త్రాలు ఆ యొక్క చెరువు బయట పెడతారనమాట. కృష్ణుడు ఏం చేస్తారు, ఆ వస్త్రాలు అన్ని కూడా దొంగిలించి ఆ యొక్క చెరువు బయటన ఉన్న ఆ కదంబ వృక్షం మీద ఎక్కి కూర్చుంటారు. సో గోపికా స్త్రీలు వస్త్రాలు అడుగుతారనమాట భగవంతుడు అక్కడ వస్త్రాలు ఎవరు, అక్కడ వారిద్దరి మధ్య చాలా సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఈ సంభాషణ ఇప్పుడు నేను చర్చించదలుచుకోలేదు, రైట్? ఎందుకంటే భగవంతుని లీలల్లో చాలా వరకు లీలలు అవి అవి ఏ లెక్క లీల అంటే అవి అనుసరణీయమైన లీలలు అనమాట. అనుసరణీయమైన అంటే వాటి జీవితంలో మనము నేర్చుకొని వాటిని అనుసరించాలి. కానీ కొన్ని లీలలు ఉంటాయి భగవంతుని లీలల్లో. మనము ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా ఇప్పుడు రాబోతున్న కొన్ని సెక్షన్స్. సో ఈ లీలలు అది అనుసరణీయమైన లీలలు కాదు, ఆచరించే లీలలు కాదు, అవి కేవలము అవేం లీలలు, ద జస్ట్ మెంట్ టు బి హర్డ్. అవి మనకి ఒకసారి వినడం వరకు మాత్రమే, అది కావాలి విని భగవంతుడికి భక్తుల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం తప్ప వాటిని మనం ఆచరించాలని కాదు. సో దిస్ వెరీ వెరీ క్లియర్ యాక్చువల్లీ. సో కృష్ణుడు మనకి ఏం చెప్పారో దాన్ని మనం ఆచరిస్తాము. కొన్ని లీలలు అది మన స్థాయి చెందింది కాదు. సో కృష్ణుడు ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క లీల ఎక్కడవుతుందంటే బృందావనం చీర్ ఘాట్ అనే ప్లేస్లో అవుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే యమునా నది ఒడ్డు దగ్గర ఉంటుంది, యమునా నది ఒడ్డులో ఉంటుంది చీర్ ఘాట్ అని చెప్పి, కేశీ ఘాట్కి దగ్గరలో కూడా ఉంటుంది అనమాట, రైట్. సో కేశీ ఘాట్ పక్కన చీర్ ఘాట్ ఉంటుంది, ఆ చీర్ ఘాట్ మీద భగవంతుడు చీరలు దొంగలిస్తారనమాట వాళ్ళు నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు గోపికా స్త్రీలు. సో ఈ లీలలు మనము అస్ అ సైడ్ ఇది ఏంటంటే భగవంతుని యొక్క శుద్ధ భక్తుడికి భగవంతుడికి మధ్య చెందిన లీలలు. అండ్ బద్ధవస్థలో ఉన్న వ్యక్తి ఇటువంటి లీలలు చదివినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఐదో రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, ఇవన్నీ ఒక స్టోరీస్, ఎవరో ఒక మంచి రసిక రచయిత రచించిన స్టోరీస్ కింద అతను తీసుకోవచ్చు. లేదు, నిజంగా భాగవతాన్ని నమ్మినవాడు అంటే శ్రద్ధగా అంటే విశ్వాసంతో నమ్మకం చదివిన వాడికి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏంటిది భగవంతుడు ఇలాంటి పనులు చేస్తున్నారేంటి అంటే మేబీ అందుకనేమో మనము మన అంటే కృష్ణుడు నిజంగా ఇలా చేశారా, అది కృష్ణుడు నా దేవుడు కాదని వేరే రాముడిని పూజిస్తాను ఇంకెవరినో పూజిస్తాను, కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తారు. కృష్ణుడిని ఎందుకు పూజించడం అంటే కృష్ణుడు ఇమ్మారల్, కృష్ణుడు ఒక దొంగ, వెన్న దొంగ, చీరల దొంగ, ఈ దొంగ ఆ దొంగ అని చెప్పి అమ్మ దొంగ. సో కృష్ణుడిని ఎలా అంటే సో దే థింక్ దట్ కృష్ణుడు కూడా తప్పు చేశాడు సరే అని చెప్పి. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే అవునా ఈ కృష్ణుడే, మనకు భగవద్గీతని అంతటి అంటే భగవద్గీత విషయంలో ఎవరికి డౌట్ లేదు, దట్ ఈస్ ద మోస్ట్ సబ్లైమ్ నాలెడ్జ్ అని చెప్పి ఈవెన్ బయట ధర్మాల వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో భగవద్గీత చెప్పింది ఈ కృష్ణుడేనా అంతెందుకు. ఒక హిస్టోరియన్ ఉన్నారు, అమెరికన్ హిస్టోరియన్, ఆయన ఏమని రాశారంటే యాక్చువల్గా వాస్తవానికి ముగ్గురు కృష్ణులు ఉన్నారని రాశారు. ముగ్గురు పేర్లు సేమే కానీ వారు ముగ్గురు వ్యక్తి వేరే వేరే వ్యక్తులు కానీ శాస్త్రంలో ఒకే కింద రాశారు. యాక్చువల్గా వృందావన కృష్ణుడు వేరు, ఆ కృష్ణుడు మంచుడుగా చెడ్డోడు అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు. అండ్ భగవద్గీత చెప్పిన కృష్ణుడు ద్వారకా కృష్ణుడు, ఆ కృష్ణుడు మంచోడు, ఆ కృష్ణుడు వేరు ఈ కృష్ణుడు వేరు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమకు అర్థమైన విధంగా అర్థమైన రీతిలో రకరకాల భాష్యాలు ఇస్తూ ఉంటారు, రైట్. ఎందుకు అంటే ఈ లీలని మనము మన అద్దాల్లో నుంచి చూస్తాం అనమాట. మనం పచ్చకామరులకు ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నప్పుడు సిమిలర్గా మనకి కూడా మనము శారీరక చేతనలో ఉన్న వ్యక్తికి ఒక పురుషుడు అనేవాడికి స్త్రీని చూస్తే ఏమవుతుంది, అది ఆపోజిట్ సెక్స్, స్త్రీకి పురుషుడు ఆపోజిట్ సెక్స్ అనమాట. కాబట్టి ఆ యొక్క ఆ లీలలు ఎలా అనిపిస్తాయి అంటే భౌతిక లోకంలో ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలా చూసుంటాం మనము. కాబట్టి అదే విధంగా అంటే మన చేతనని భగవంతుని మీద కూడా మనము రుద్ది భగవంతుని కూడా ఒక రకంగా మనం స్టాంప్ వేసేస్తాం అనమాట. సో దట్ ఇస్ ద రీజన్. సో ఈ లీలలని ఎలా అర్థం చేసుకోవాలన్నది నేను ఈ సిరీస్లో చివరిలో చెప్తాను. మేబీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ ఈ సిరీస్లో, ఎందుకంటే మాధుర్య లీలలు అనేవి ఇంకా ఫర్దర్గా రాబోతున్నాయి. కానీ సింపుల్గా చెప్పాలంటే మనం బద్ధావస్థలో ఉన్న వ్యక్తులు మనందరి స్థాయిలో కూడా మనము ఈ శ్రీకృష్ణ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకంలో మనం చదువుతున్నప్పుడు అధ్యాయాలు ఈ 22వ అధ్యాయము మరియు 30 నుంచి 33 అధ్యాయాలు 23, 22, 30, 31, 32, 33 ఈ 4 అధ్యాయాలు ఇవి మనం ప్రస్తుతానికి స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు కూడా అంటే ప్రాథమిక స్థాయిలో ఉండే వాళ్ళకి ఈ లీలలు మనము రికమెండ్ చెయ్యము. ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్, ఇందులో పెద్ద తత్వం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెడిసిన్ ఇస్తూ ఉంటాం, భాగవతం అనేది మన అకాడమిక్స్ ఎలా చెప్తారు చెప్పండి, ముందు ఏబిసిడి నేర్పిస్తారు. ఇప్పుడు యోగా ఎవరైనా మనకి అథ్లెటిక్స్ కింద నేర్పించినప్పుడు ముందు రన్నింగ్ నేర్పిస్తారు, తర్వాత స్ట్రెచ్చింగ్ నేర్పిస్తారు. ఒకే రోజు 200 కిలోలు ఎత్తమని నేర్పించరు, ముందు 50 కిలోలు ఎత్తు, 60 కిలోలు ఎత్తు, 70 కిలోలు ఎత్తు, 100 ఎత్తు, 200 ఎత్తు అని చెప్పి నెమ్మదిగా ట్రైన్ చేస్తారన్నమాట. నీ శక్తిని అంటే అంత 200 కిలోలు బరువుని ఎక్కే మజిల్ ఆ శక్తిని పెంచుకునేలాగా గ్రాడ్యువల్గా ట్రైనింగ్ ఇస్తారు. భగవంతుని లీలలో మనం చూసినట్లయితే భగవంతుడి లీలలు అనేవి అంటే ఆ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లెవెల్ ఆ లెవెల్ కూడా అంత గ్రాడ్యువల్గా పెరుగుతుందని లేదు, ఇన్ జనరల్ గ్రాడ్యువల్ పెరుగుతుంది. మొదటి స్కందం నుంచి 10వ స్కందం వచ్చే లోపల ప్రతి వ్యక్తి శుద్ధ భక్తులు అవ్వాలని చెప్పి వాస్తవానికి. కాబట్టి దశమస్కందం అనేది ఎవరికి? వాస్తవానికి దశమస్కందం అనేది శుద్ధ భక్తులకి. సో మనందరం కూడా ఒక రకం చెప్పాలంటే శుద్ధ భక్తులం కాదు, కానీ మరి ఎందుకు మనం డైరెక్ట్గా దశమస్కందం చదువుతున్నాము అంటే, మనము దశమస్కందాన్ని శ్రీలా ప్రభుపాదులు వారి భాష్యాలను కలగలిపి చదువుతున్నాం అన్నమాట. శ్రీలా ప్రభుపాదులు వారి భాష్యాలని కలగలపకుండా డైరెక్ట్గా భాగవతంలో భాష మనము ఆ మీనింగ్ చదివితే మనకి చాలా తప్పుడు అవగాహన వచ్చే ఛాన్స్ ఉంది. యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ టు దిస్ లెవెల్, ఒక స్థాయి అంటే శరీరము, ఆత్మ, పరమాత్మ ఈ మూడిటి మధ్య సంబంధము వ్యత్యాసం భగవద్గీత 13వ అధ్యాయం మనం చూసామన్నమాట. సంపూర్ణంగా శారీరక స్థాయిని దాటి, అంటే ఒక స్త్రీని చూసినప్పుడు ఆవిడని ఒక ఆత్మ కింద, భగవంతుని యొక్క దాసి కింద ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా భాగవతము దశమస్కందం అంత రుచిగా అనిపిస్తుంది. మన స్థాయి అది కాదు కాబట్టి ప్రభుపాద గారి భాష్యాన్ని ఉపయోగించి మనం అర్థం చేసుకుంటున్నాము, దట్ ఇస్ వెరీ గుడ్. కానీ ప్రాథమిక స్థాయిలో ఉన్న భక్తులు 30 నుంచి 33వ అధ్యాయాలు ప్రస్తుతానికి అట్లీస్ట్ భక్తులకు కొంచెం ఫస్ట్ 10 ఇయర్స్ మొదటి 10 సంవత్సరాలు అది ఆ అధ్యాయాలు చదవకపోతేనే మనకి బెటర్, రైట్? సో ఎనీహౌ, సో ఈ లీలలో మనం చూసినట్లయితే భగవంతుడు గోపికా స్త్రీల వారి యొక్క హృదయ వాళ్ళ యొక్క కోరిక ఏమిటి, కృష్ణుడు తమ భర్త కింద కావాలని చెప్పి. సో ఈ గోపికలు ఎవరు, కృష్ణుడు ఏంటి, ఎందుకు 16 భార్యలు, అన్నీ చాలామంది అడుగుతారు. అన్నిటికీ సమాధానం చెప్తాను, మేబీ లాస్ట్ ఈ సిరీస్లో ఆఖరిలో చెప్తాను అనమాట. అది ఒక సెపరేట్గా ఒక ఫిలాసఫీ, ఒక సెపరేట్గా అన్నీ ఒకదాని కలిపి సెపరేట్ చెప్తాను నేను అది. సో బట్ భగవంతుడు వాళ్ళ కోరికను తీరుస్తాడు అంటే చెప్తాడు, వచ్చే సంవత్సరం తీరుస్తానని చెప్తారనమాట. మీరు అందరూ నన్ను భర్తగా కోరుకుంటున్నారు, నెక్స్ట్ ఇయర్ మీ కోరిక అంత తీరుస్తానని చెప్పి. కానీ వాళ్ళ యొక్క ప్రేమని భక్తిని భగవంతుడు స్వీకరిస్తాడు. అనేక విధాలుగా భగవంతుడు ఈ లీలల వాళ్ళని ఆట పట్టిస్తాడు. ఒక ముఖ్యమైన శ్లోకం మాత్రం చర్చించుకుందాం మనము. ఆ శ్లోకం ఏంటంటే, దృఢం పరబ్దాస్ త్రపయాచ హాపిత ప్రస్తోభిత క్రీడన వచ్చకరిత వస్త్రాని చైవ ప్రతాని అతాపియము తానాభ్యాసున్ ప్రియ సంగ నివృత. ఏమనొస్తుందంటే ఈ శ్లోకంలో, ఆల్దో ద గోపీస్ హ్యాడ్ బిన్ థరోలీ చీటెడ్, డిప్రైడ్ ఆఫ్ దర్ మోడెస్టీ, రిడిక్యూల్డ్ అండ్ మేడ్ టు యాక్ట్ జస్ట్ లైక్ టాయ్ డాల్స్ అండ్ ఆల్దో దేర్ క్లోతింగ్ హ్యాడ్ బిన్ స్టోలెన్, దే డిడ్ నాట్ ఫీల్ అట్ ఆల్ ఇనిమికల్ టువర్డ్స్ లార్డ్ శ్రీకృష్ణ. ఈ అధ్యాయంలో మనము నేర్చుకోవాల్సిన శ్లోకం ఇది, రైట్? ఈ శ్లోకం నేర్చుకుంటే ఈ అధ్యాయంకి అర్థమైనట్టే. ఈ శ్లోకం ఏముందంటే, అంటే గోపికా స్త్రీలని శ్రీకృష్ణ భగవానుడు గోపికా స్త్రీలని అన్ని విధాలుగా మోసం చేశాడు. వారి యొక్క మోడెస్టీ, మోడెస్టీ అంటే ఏంటి, వారి యొక్క శీలం, వారి శీలాన్ని ఒక రకంగా హరించాడు. రిడిక్యూల్డ్, వారిని ఆట పట్టించాడు. మేడ్ టు యాక్ట్ జస్ట్ లైక్ టాయ్ డాల్స్ అంటే వాళ్ళ యొక్క తోలు బొమ్మల్లాగా వాళ్ళని ఆడించాడు భగవంతుడు. అండ్ వారి వస్త్రాలను కూడా దొంగతనం చేశాడు. ఇవన్నీ చేసినా సరే గోపికా స్త్రీలకి దే డిడ్ నాట్ అట్ ఆల్ ఫీల్ ఎనిమికల్ టువర్డ్స్ కృష్ణ. ఒక్క ఇవన్నీ చేసిన గోపికా స్త్రీలకి ఒక్క శాతం కూడా కృష్ణుడి మీద ద్వేషం కానీ కోపం కానీ రాలేదు. అంటే గోపికా స్త్రీలు ఏమైనా వారి స్థాయి ఏమో తక్కువ స్థాయా? అంటే ఈరోజు బయట మార్కెట్లో ఈరోజు ఎలా ఉందంటే స్త్రీలు ఎలా ఉన్నా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ గోపికా స్త్రీలని అంటే వాళ్ళకి ఏమీ సిగ్గు లేదని అర్థమా? ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళ స్థాయి ఆల్రెడీ చూసాము, ఎందుకంటే ఇప్పటి వరకు చదువుకొని వచ్చాము కాబట్టి. వాళ్ళ స్థాయి ఏంటది? కృతపుణ్య పుంజ, ఎన్నెన్నో లక్షల కోట్ల జన్మల శుద్ధ భక్తి చేసి భక్తి అనే స్థాయి దాటుకుని ప్రేమ భక్తి సంగ ప్రేమ పరాకాష్ట ఆ స్థాయి భక్తులు వీళ్ళు, ఆ స్థాయి భక్తులు. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి 1% కూడా కృష్ణుడు వీళ్ళని మోసం చేసినా ఆట పట్టించినా తోలుబొమ్మలా ఆడినా సరే వాళ్ళ శీలాన్ని అపహరించ ఎన్ని చేసినా సరే కృష్ణుడి మీద 1% కూడా ద్వేషం కలగలేదు. నెక్స్ట్ లైన్ ఏమొస్తుంది? రాదర్ దేవర్ సింప్లీ జాయ్ఫుల్ టు హ్యావ్ దిస్ ఆపర్చునిటీ టు అసోసియేట్ విత్ దేర్ బిలవ్డ్. అది జరగలేదు సరికదా? తిరిగి ఏమైందంటే వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. దేనికి? భగవంతుడు సాంగత్యం దొరికినందుకు మరియు భగవంతుడు కోరుకునే విధంగా వాళ్ళు చేసినందుకు అనమాట. అంటే భగవంతుడు లాస్ట్లో ఏమన్నారంటే చెప్తాడు, మీరు బయటకు వచ్చి బట్టలు తీసుకోండి, ఇలా చేయండి, అలా చేయండి, నమస్కరించండి, క్షమాపణ అడగండి అన్నీ అంటే అన్నీ వాళ్ళు చేస్తారు. లాస్ట్ భగవంతుడు ఏం చెప్తాడు? ఐఎమ్ ప్లీజ్ అని చెప్తారు, నేను ఆనంద ప్రసన్నం అయ్యాను అని చెప్పి చెప్తారనమాట. సో సో వాళ్ళకి సంబంధించిన వరకు భగవంతుడు ప్రసన్నమయ్యాడు. దట్స్ దేర్ హోల్ ఎపిసోడ్ అనమాట. మమ్మల్ని ఆట పట్టించాడు, మమ్మల్ని తోలు బొమ్మల్లాగా ఆడించాడు, అది ఏమి వాళ్ళకి సంబంధం లేదు. సో అదే శ్లోక మనకేం చెప్తుంది, గోపికా స్త్రీల యొక్క అనన్యమైన భక్తి మనకు నేర్పిస్తుంది అనమాట. సో తర్వాత సో ఈ లెసన్ ఏంటంటే, ఈ యొక్క అధ్యాయం ద్వారా కృష్ణుడు తన భక్తులను పరీక్షిస్తాడనమాట. ఏమైనా పరీక్షిస్తారంటే, భక్తులు భగవంతుని ఒక విధంగా సేవ చేయాలనుకుంటారు, ఒక రకంగా కోరుకుంటారన్నమాట, కృష్ణ ఈ విధంగా సేవ చేస్తానని చెప్పి. కానీ కృష్ణుడు ఎవరికైతే తనకు సేవ చేయాలని కోరుకుందో వాళ్ళ సేవను తీసుకుంటాడు. కానీ అన్నిసార్లు వారు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో లేకపోతే వారి ప్లాన్స్ రకంగా కాదు, తనకంటూ తనకు ఒక ప్లాన్స్ ఉంటాయి భగవంతుడు. అండ్ తన ప్లాన్స్ మార్చి తను వేరే ప్లాన్ వేస్తాడు. తన ప్లాన్ మారినప్పుడు తన భక్తులు ఆ ప్లాన్కి అనుగుణంగా తన ప్లాన్ మార్చుకుంటున్నారా లేదా చూస్తారనమాట. అలా మార్చుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఎలా ప్లాన్ చేస్తే నేను అలాగా తయారు, అంటే జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటారనమాట. అంటే ఒక ఆయుధం, చేతిలో ఒక ఆయుధం, ఒక తోలు బొమ్మలాగా అనమాట. సో అదేంటి ప్రభుజీ, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, అభిమానం ఉంది, అలా అవ్వలేను, నో ప్రాబ్లం. కానీ వ్రజవాసస్ ఏంటది, వ్రజవాసస్ ఆస్థ, అంటే భగవంతుని యొక్క ఇచ్ఛ. నిన్న మనము గోపి అదే చెప్పుకున్నాం, వేణుమాధురిలో చెప్పుకున్నాం కదా, వేణు గీతంలో ఏంటంటే కృష్ణుడు తన వేణువు ద్వారా తన కోరికలు చెప్తున్నాడు యాక్చువల్గా. అండ్ భగవంతుని యొక్క వేణు విని వాళ్ళు ఎందుకు పొడిగించిపోతున్నారు అంటే, తన వేణువు ద్వారా భగవంతుని యొక్క కోరికని వాళ్ళు వింటున్నారు, విని వాళ్ళని తమకు తాము దానికి తనకు తగ్గట్టుగా సన్నద్ధం అవుతున్నారు. ప్లస్ భగవంతునికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు వాళ్ళు మురిసిపోతున్నారు అనమాట. అలా మురిసిపోవడం, అలా తన్మయత్వం చెందడమే వారు ఒక్కొక్క ప్రకృతి ఒక్కొక్క విధంగా పరవేశిస్తుంది. ఎందుకు పరవేశిస్తుంది, భగవంతుడు వాళ్ళకి ఏదో ఒక విషయాన్ని చేరవేస్తున్నాడు, కోరికని చేరవేస్తున్నాడు అనమాట. సో ఇఫ్ యూ నీడ్ టు ఎంటర్ వృందావన్ లీలలు, బయట చాలామంది కథాకారులు భాగవతం చెప్పండిరా అంటే దశమస్కందమే చెప్తారు, ఇంకేం చెప్పరు. ఎందుకంటే దశమస్కందం ఎలా ఉంటుందంటే, ఆ దశమస్కందంలో కూడా ఏం చెప్తారు, వృందావన లీలలు మాత్రమే చెప్తారు. ఆ వృందావన లీలలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చెప్తారు, గోపికా స్త్రీలు కృష్ణుడి మధ్య లీల, ఆ ప్రణయ లీలలు చెప్తారనమాట. ఆ ప్రణయ లీలలు వినే స్థాయి మంది కాదు, కానీ జనాలకి అది వినాలని ఉంటుంది, ఎందుకంటే అబ్బాయి అమ్మాయి మధ్య సంబంధాలని చెప్పి. కానీ నిజంగా ఆ ప్రణయ లీల వినాలన్న ఒక స్థాయి రావాలన్నమాట. ఆ స్థాయి ఇక్కడ స్థాయి అంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఇఫ్ యూ నీడ్ టు ఎంటర్ వృందావన్, నువ్వు నిజంగా వృందావనంలోకి ప్రవేశించాలంటే యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్. నువ్వు అనుకున్నట్లుగా నేను అనుకున్న కృష్ణుడు సేవ చేస్తాను కాదు, భగవంతుడు యొక్క కోరిక విధానంగా తనను తాము అనుసంధానం చేసి మలుచుకున్న వాళ్ళు మాత్రమే వృందావనంలోకి వెళ్ళగలరనమాట. సో గోపికా స్త్రీలకి వారికి ఒక విధంగా భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంది, భగవంతుడు సడన్గా వారికి వేరే రకంగా ఆ కోరిక తీరుస్తాడు అనమాట. సో అండ్ దే రెడీ ఫర్ ఇట్. సో చాలా ఈజీ మాట వృందావన లీలలు వినడం, చాలా ఆనందంగా ఉంటుంది, చెప్పడం ఇంకా ఆనందంగా ఉంటుంది, చెప్పేవాడికి తెలుస్తుంది ఆనందం ఏంటన్నది. కానీ ఆ వృందావన లీలల్లో పాలు పంచుకోవడం అంత సులభమైతే ఏం కాదు. మనము చూస్తున్నాం చాలా భగవంతుడు ఎన్నో విధంగా పరీక్ష పెడుతూ ఉంటాడనమాట. కానీ ఈ లీల చదివి సరైన భావంలో, అంటే ఆచార్యులు మనకు చెప్పిన భాష్యం ఆ భావంలో మనం ఈ లీలలు వినడం ద్వారా మనకు నిజంగా గోపికల మీద, రజవాసస్ మీద అభిమానం ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరిగి తర్వాత మన స్థాయి అంటే మనకు తెలుస్తుంది, మనం కూడా ఎందుకు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, ఆరాధ్య భగవాన్ వ్రజేశ తనయ తద్దామ శ్రీ వృందావనం రమ్యా కాచిత్ ఉపాసిత వ్రజవధు ఉపాసిత వర్గేనవా కల్పిత అని చెప్పి. అంటే భక్తి ఏ విధంగా చేయాలి, గోపికా స్త్రీల యొక్క అడుగు జాడలను అడుగుని నడుచుకుని వెళ్ళాలని చెప్పి. అంటే మనం కూడా చీరలు కట్టుకొని జాకెట్లు వేసుకోవాలని కాదు అక్కడ అర్థం. అర్థం ఏంటి, వారు ఏ విధంగా తమను తాము సంపూర్ణంగా భగవంతుని కోరికలకు అనుగుణంగా మలుచుకున్నారో, సో ఆ విధంగా అని చెప్పి అర్థం ఇక్కడ. సో ఎసెన్షియల్ ఏంటి, భగవంతుడు వాళ్ళు ఎలా ఆడిస్తే వాళ్ళు అలా ఆడారనమాట. శ్రీల ప్రభుపాదులు మనకి సరే ఈ గోపికా స్త్రీల ఎగ్జాంపుల్ మనం వింటే కొన్నిసార్లు మన మైండ్ స్ట్రక్ అయిపోతుంది, అయినా ఎలా ప్రభుజీ, అయినా ఎలా ప్రభుజీ అని చెప్పి, కృష్ణుడు ఎందుకలా చేశాడని చెప్పి. గోపికా స్త్రీలకి భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళని కంప్లీట్గా వివస్త్రులను చేస్తాడు భగవంతుడు, ఆ చీరలు దొంగతనం చేసి. ఈ మేడ్ దెమ్ నేకెడ్, నేకెడ్ అంటే ఏంటి, నగ్నం. కేవలం గోపికా స్త్రీలకి కాదు, భగవంతుడు చాలామందికి అలా చేస్తాడు, శ్రీల ప్రభుపాద్కి అలాగే చేశాడు అనమాట. ప్రభుపాద్ తన గురువు గారిని 26 వయసులో కలుసుకున్నారు, ఆ తర్వాత నాన్ స్టాప్గా తన గురువు గారు చెప్పిన మాటకే ప్రయత్నించారు ప్రచారం చేద్దామని చెప్పి. కానీ ఎన్నో ఒడిదుడుకులు ఫైనల్గా ఎంతో ప్రయాసం వచ్చి తన యొక్క ఉద్యోగానికి రిటైర్మెంట్ తీసుకుని ఫ్యామిలీకి స్వస్తి చెప్పి అతను ఝాన్సీ వెళ్ళి లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థను స్థాపించి సంవత్సర కాలం పాటు ప్రచారం చేసి కొంతమందికి శిష్యులు కూడా చేసి అప్పటికే ప్రభుపాదును శిష్యులు కూడా దీక్ష కూడా ఇచ్చి తర్వాత ప్రభుపాదులు వారు అక్కడ మళ్ళీ కొన్ని దురదృష్టవశాత్తు అది మూతపడిపోతుంది. ఆ బిల్డింగ్ని అప్పుడు గవర్నర్ గారు కేఎం మున్షిగా తీసేసుకుంటారు. మళ్ళీ లీలా లేదు మనకంటూ ఆర్థికంగా కొంచెం ఉంటే మనము ఆ డబ్బులతో ఇంకా బాగా ప్రచారం చేయించి మళ్ళీ ప్రభుపాద ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ రేవింబల్ కష్టపడుతూ ఉంటారు. ఏమవుతుంది, ఒకసారి దొంగతనం అవుతుంది, ఇంకోసారి తన ఫ్యాక్టరీ ఫోన్ వస్తుంది తన ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది అని చెప్పి. అంటే రోడ్డు మీద కృష్ణుడు రోడ్డు మీద పడిస్తాడు ప్రభుపాదని. ఇదే విధంగా డిఫరెంట్ చెప్పండి. ఇప్పుడు గోపిక ఇప్పుడు ఆడవాళ్ళు కాబట్టి అయ్యో ఆమెకు ఒక రకంగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రభుపాద మగాడు, ప్రభుపాదని కూడా నన్ను అడిగి అంటే ఏం మిగిల్చలే, మొత్తం అంతా ఊడిచేసి ఫ్యాక్టరీలో పెట్టి మళ్ళీ బిజినెస్ చేద్దామని ప్రభుపాద నిర్ణయించుకోండి. దేనికోసము, ఒకే ఒక కోరిక, ప్రతి రూపాయి ప్రచారానికి ఉపయోగించాలని చెప్పి. ఎందుకంటే అప్పట్లో ఎలా ఉందంటే జనాలు అందరూ కూడా పాశ్చాత్య దేశాలను ఫాలో అవడం తప్ప మన సంస్కృతిని మన వాళ్ళే గౌరవించట్లేదు. సో ప్రభుపాద గేమ్స్ కోఆపరేషన్ లేదు, సపోర్ట్ లేదు, సరే మనమే సంపాదిద్దాము, సంపాదించి మనము ప్రచారం చేద్దామని చెప్పి అంతా చేస్తే ఏమైంది, ఫ్యాక్టరీ కోలు మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది ఒక రాత్రికి రాత్రి. సో ప్రభుపాద నడి పట్టాడు నేను జస్ట్ అంటే తన బట్టలు మిగిలే అంతే ఇంకేం లేదు. అంటే ఇస్ యాజ్ గుడ్ యాజ్ నేకెడ్ గోపిక స్త్రీలు ఎలాగా మొత్తం భగవంతులు ఆగేశాడు, ఇక్కడ ప్రభుపాద విషయంలో అదే అయింది. తేడా ఏం లేదు ఇద్దరికి, అయినా ప్రభుపాద్ 1% కూడా చలించలేదు అనమాట. ప్రభుపాద్ ఒక శ్లోకం చెప్తారు, యస్యాహం అనుగ్రహామి హర్ష్యే తద్ధనం సనయ్ అని చెప్పి. ఆ శ్లోకం అంటే ఏంటంటే భగవంతుడు నిజంగా ఒక వ్యక్తిని కృప చూపించాలనుకుంటే ఆ వ్యక్తి దగ్గర మొత్తం తీసుకెళ్ళిపోతాడని చెప్పి ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకాన్ని చెప్పుకుంటా నవ్వుతారమ్మా, నవ్వి 1% కూడా డిస్కరేజ్ అవ్వరు. కృష్ణ ఆడించు నీ ఇష్టం, నన్ను ఎలా ఆడించాలో అలా ఆడించు, నేను మాత్రం నీ సేవ చేయడం ఆపను తగ్గడం అని చెప్పి. సో కట్పుత్తలి, కట్పుత్తలి అంటే తోలు, తోలు బొమ్మకి తనకంటూ స్వతంత్రం ఉండదు. ఆ పైన మాస్టర్ చెయ్యి లేపితే చేయలేగుస్తుంది, కాళ్ళకి తీ చేయలేగుస్తుంది, ఇలా అంటది అనమాట తోలు బొమ్మలు. అదేవిధంగా సో నువ్వు ఎలా ఆడిస్తే, ఏ కృష్ణ నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతాను, నాకంటూ నేనేం రెసిస్ట్ చేయను. మన విషయంలో కూడా భగవంతు మనల్ని చెప్తాడు, భక్తుల ద్వారా చెప్తాడు ఇలా జపం చేయరని చెప్పి. కృష్ణుడు ఏమంటే ఇలా తీసి జపం చేయంటాడు, డేజీ నేను ఎలా చేయనంటావు నువ్వు, అంటే భగవంతుడు అలా చేయిస్తున్నాడు నువ్వేమో కాదు అని చెప్పి అపోజ్ చేస్తున్నావు నువ్వు. శుద్ధ భక్తుల విషయంలో అలా కాదు. సిమిలర్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. శ్రీల ప్రభుపాద గృహస్థులుగా ఉన్నప్పుడు అతను సీతాకాంత్ లేని బెనర్జీ రోడ్లో ఉండేవారు, కలకడలో ఉండేటప్పుడు. అతని భార్య అతనికి ఏ విధంగా కోఆపరేట్ చేసేది కాదు. ఇంట్లో 5 పిల్లలు ఒక అబ్బాయి పిచ్చి మొదటి నుంచే, ఆ అబ్బాయి రోడ్ల మీద తిరిగేవాడు, 4 పిల్లలు అన్ని బాధ్యతలు, భార్య 1% కోఆపరేషన్ లేదు, ఇంట్లో జపం కూడా చేయనిచ్చేది కాదు శిల ప్రభుపాదులు వారి భార్య అనుకుంటామన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్రభుజీ మీకేం తెలుసు, మీరు బ్రహ్మచారులు, మీరు ఎన్నెన్ని కబుర్లు చెప్తారు, గృహస్థుల కష్టాలు మీకు అర్థం కాదు తెలియదు. కొన్నిసార్లు నేను గృహస్థుణ్ణి అని చెప్పుకొని మన స్థాయిని మనం తగ్గించుకుంటున్నాము. గృహస్థ అంటే తక్కువేం కాదు, బ్రహ్మచారి ఎక్కువేం కాదు, భగవంతుడు అన్ని సమానమే. కాబట్టి షుడ్ నాట్ ప్రభుపాద్ ఇస్ అ గృహస్థ. సో ఎవరికి మీరు ఎవరికైనా సరే ఇంట్లో జపం చేయడానికి ఎవరైనా అడ్డు చెప్తున్నారా? అసలు ప్రభుపాదతో పోల్చుకుంటే మనకి భగవద్గీత ఎక్కువే ఇచ్చాడు అవకాశాలు, అవునా కాదా? కానీ ప్రభుపాద కేవలం తన జపం చేయడం మాత్రమే కాదు ప్రపంచం మొత్తాన్ని మార్చగలిగాడు ప్రభుపాదుల వారు. సో ప్రభుపాద్ ఇంటి అంటే తన ఇంటి పైన 1st ఫ్లోర్లో గౌడీమఠం క్లాసులు జరిగేవన్నమాట. అక్కడ ఒక భక్తి సిద్ధాంత సరస్వతి గౌడీమఠం ఒక బ్రహ్మచారి వస్తాడు, అతను అతని పేరు డోల్ గోవింద్ శాస్త్రి. అది వచ్చి క్లాస్ చెప్తూ ఉంటారు శిష్యులు కొత్త బ్రహ్మచారులకి. సో ఆ రోజు హరినామ వ్యాకరణం మీద క్లాస్ చెప్తారనమాట, హరినామ వ్యాకరణం ఉపయోగించి క్లాస్ చెప్తారు. ప్రభుపాదుల వారు ఆ మెట్ల మీద కూర్చొని జపం చేస్తూ ఉంటారు, క్లాస్ వింటూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. క్లాస్ అయిపోతుంది, అప్పుడు డోల్ గోవింద్ శాస్త్రి కూర్చుంటారు, అంటారు అభయ్ బాబు. ప్రభుపాద దీక్ష ఎందుకంటే ముందు పేరు అభయ్ బాబు. అభయ్ బాబు ఈరోజు నేను ఏ శ్లోకం, చైతన్య చరితామృతం నుంచి పృథ్వీ యాచాద నగరాధిగ్రహం సర్వత్ర ప్రచారహోభ మోరణామని చెప్పి. అంటే ప్రపంచం చైతన్య మహాప్రభు యొక్క భవిష్యవాణి ఏంటా, భవిష్యవాణి ప్రపంచం నలుమూలల్లో కూడా భగవంతుని నామం వినిపిస్తుంది, హరినామం వినిపిస్తుంది అని మహాప్రభు భవిష్యవాణి చెప్తారు 500 సంవత్సరాల కిందట. సో ఆ భవిష్యవాణి ఆ శ్లోకం మీద క్లాస్ ఇస్తారు ఈయన. అభయ్ బాబుని చాలా బాగా క్లాస్ చెప్పాను నేను, కానీ ఈయనకు అనిపిస్తుంటుంది అని ఓపెన్గా అంటాడనమాట. నిజంగా ఇది సాధ్యమేనా, ఎందుకంటే మన గురు మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి ముగ్గురు సన్యాసులు పంపించాడు లండన్కి. అందుకని లండన్ రాజు మారితే ప్రపంచమంతా మారుతుంది కానీ కానీ వాళ్ళేం చేయలేకపోయారు. మన గురు మహారాజు చేయలేకపోతే ఇంకా భవిష్యత్తుకి ఎవరు చేయగలరా? ఎందుకంటే అప్పటి వరకు భక్తి సిద్ధాంత సరస్వతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఆచార్యస్, మహాప్రభు లైన్లో మన ప్రచారం పాయింట్ ఆఫ్ వ్యూ. సో అలాంటిది మన గురు మహారాజు చేయలేకపోతే ఇంకెవరైనా చేయగలరా అంటారన్నమాట. ప్రభుపాదకి ఆ మాట నచ్చదు, నచ్చదు, లెగిసి వెళ్ళిపోతారు. లెగిసి రెండు మెట్లు దిగుతారు, దిగి ఆపుకోలేకపోతారు. అంటారు చైతన్య మహాప్రభు చెప్తారు కాబట్టి ఖచ్చితంగా అయి తీరుతుంది అంటారన్నమాట. చాలా గంభీరంగా చెప్తారు. అప్పుడు మనకెళ్ళి దోడుగోలు చేస్తాను అనుకుంటారనమాట. ఓ అయి తీరుతుందా అని చెప్పి, అంటే ఖచ్చితంగా భక్తి సిద్ధాంత సరస్వతి శిష్యులు ఎవరొకరు చేస్తారని చెప్పంటారనమాట. వెంటనే అన్ని రెండు మెట్లు దిగి చెప్తారు. వెంటనే ఆయన హ్యాపీ అవుతాడు. ఓ నిజంగా చేస్తారంటారా, మేబీ నేను చేస్తానేమో అని మనసులో అనుకుంటాడు అనమాట. నేను చేస్తానేమో అని చెప్పి ప్రభుపాద్ మళ్ళీ, అంటే అదైతే ప్రభుపాద్ విన్నట్టుగానే అతను మనసులో అనుకున్న మాట ప్రభుపాద్ వినిపించినట్టుగా ప్రభుపాద్ మళ్ళీ మెట్లు దిగి ఆగి, నువ్వైతే మాత్రం ఖచ్చితంగా కాదు, ఎందుకంటే నువ్వు డౌట్ పడుతున్నావు, నువ్వైతే ఖచ్చితంగా కాదని చెప్తారనమాట. అండ్ ప్రభుపాద్ రెండు మెట్లు మళ్ళీ దిగుతారు. అప్పుడు అంటారు నేను కాదా, ఎంత ధైర్యం అయితే, అంటే ఇతను ఏమైనా చేస్తాడని మనసులో అనుకుంటారనమాట. మళ్ళీ మనసులో అనుకుంటారు, అంటే అబ్బాయి బాబు ఏమనుకుంటాడు తన గురించి, తను ఏం చేస్తాడని చెప్పి. వెంటనే ప్రభుపాద్ మళ్ళీ అది విన్నట్టుగానే మళ్ళీ రెండు మెట్లు దిగి అంటారనమాట, ఖచ్చితంగా ఏ హంబుల్ డెడికేటెడ్ డిసైపుల్ ఆఫ్ ఏనో ఇన్సిగ్నిఫికెంట్ డిసైపుల్ ఆఫ్ భక్తి సిద్ధాంత సరస్వతి విల్ డూ ఇట్. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి శిష్యుల్లో ఒక అనామకుడైన శిష్యుడు, అనామకుడైన శిష్యుడు చేసి తీరుతాడని చెప్పి ప్రభుపాద్ చెప్పి వెళ్ళిపోతారనమాట. తన గురించి చెప్పుకున్నారు ఒక అనామకుడైన శిష్యుడు. ఎందుకంటే అతను అనుకుంటారనమాట, అభయ్ బాబు తన గురించి తను ఏమనుకుంటున్నాడు, నన్ను అంత మాట అనేశాడు. ఎందుకంటే అక్కడ అంటే భక్తి సిద్ధాంత సరస్వతి శిష్యులు అంటే ప్రభుపాదులు వారి గురుబాయలకు సంబంధించినంత వరకు అభయ్ బాబు అంటే ఏంటి, బిజినెస్. అతను ఎప్పుడు కూడా ప్రయాగ్ ఫార్మసీను అంటే మందులు తయారు చేయడము అమ్మడము తయారు చేయడం బిజినెస్ మ్యాన్ అనమాట. ఎప్పుడు డబ్బులు లెక్కలు బిజినెస్ లెక్కలు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఒక ప్రభుపాద ఇస్ ఆల్ అబౌట్ మనీ మనీ మనీ, అంటే బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ సంపాదన ఖర్చు అంతే తప్ప ఎవరు కూడా శ్రీల ప్రభుపాదులు వారు ఇలాగా శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన సేనాపతి భక్తుడు ఇతనే అని చెప్పి ఎవరు కూడా ఆ రోజు అనుకోలేదన్నమాట. కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు నేర్చుకున్నారు, శ్రీల ప్రభుపాదులు వారు నేర్చుకున్నారు. ఎందుకు అంటే శ్రీల ప్రభుపాదులు వారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ మరియు శ్రీ చైతన్య మహాప్రభు వారి చేతిలో కఠపుతులి, కఠపుతులి అంటే తోలుబొమ్మ అనమాట, రైట్. సో వాళ్ళ సంపూర్ణంగా తన గురు మహారాజ్ డెడికేట్ అయ్యారు. తను మహారాజ్ ఏం కోరుకుంటే భక్తి సిద్ధాంత సరస్వతి రెండే ఆదేశాలు ఇచ్చారు ప్రభుపాదకి, దానికి అనుగుణంగా తన జీవితం మొత్తం నడుచుకున్నారు. ప్లస్ కృష్ణుడికి సంపూర్ణంగా అతను అంకితమైపోయారు. అంటే భగవంతుడు ఎలాగా ఎన్ని ఫెయిల్యూర్స్ ఇచ్చాడు కృష్ణుడికి, ఎన్ని ఫెయిల్యూర్స్ ఇచ్చినా సరే ప్రభుపాదుల వారు అంటే యాజ్ నువ్వు ఏం చేయాలనుకుంటే చేసుకో, నేను రెడీ ఉన్నాను ఆడడానికి, నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడుతానని చెప్పి. సో కంప్లీట్గా దాసోహం అయిపోయి శరణాగతం అయిపోయారు కాబట్టి అతను చేయగలిగాడు అనమాట. కాబట్టి సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ లెసన్ ఇక్కడ ఏంటంటే, గోపికా స్త్రీలు కూడా మనం చూసినట్లు కృష్ణుడు అన్ని విధాలుగా వాళ్ళతో ఆడుకున్నాడు, అన్ని విధాలుగా ఒకటి రెండు విధాలుగానే అయినా సరే వాళ్ళకి ఇసుమంత కూడా కృష్ణుడి మీద ద్వేషం కోపం కలగలేదు. రాదర్ కృష్ణుడికి ఆనందం ఇచ్చాము అని ఎంతో సంతృప్తితో తిరిగి ఇంటికి వెళ్తారనమాట. సో ఇట్స్ అగైన్ అస్ సెడ్, దీన్ని మనము భౌతిక దృష్టితో చూస్తే కంప్లీట్గా వేరే అర్థాలు వచ్చేస్తాయి. బట్ యు హియర్ ఇట్ ఫ్రమ్ ఏ ఒక సరైన వ్యక్తి నుంచి భక్తుల నుంచి వింటే దీనిలో గొప్పతనం తెలుస్తుంది అనమాట. అంత అంటే ఎంత గొప్పతనం మనకు అర్థమవుతుంది, రైట్. సో యా కాబట్టి 1930ల టైంలో ఎవరైనా శిలా ప్రభుపాదులు అడిగితే ఏమంటారు, ఆఫ్టర్ ఆల్ బిజినెస్ మ్యాన్ అంటారనమాట. కానీ తర్వాత ఈరోజు లోకానికి తెలిసింది ప్రభుపాద ఏంటని చెప్పి. సిమిలర్లీ ఎవరైనా సరే మనలో ఎవరైనా సరే నిజంగా మనము మన జీవితంలో భగవంతు మీద ఆ శరణాగతి మరియు గురువుల చేతిలో ఒక ఆయుధం కింద, గురువులు అంటే నీకోసం దీక్షా గురువు ఎక్కడి నుంచో రాడు, మన అథారిటీస్ ఎవరున్నారో వారి చేతుల్లో సంపూర్ణంగా మనం ఆయుధం అవడానికి రెడీ అయితే మనం చాలా ఇన్సిగ్నిఫికెంట్ అయ్యొచ్చు, అసంపూర్ణమై ఉండొచ్చు, ఒక అనామకులు అయి ఉండొచ్చు, కానీ మన ద్వారా కూడా భగవంతుడు ఎంతెంతో సాధించగలడు, చేపిస్తాడు భగవంతుడు తలుచుకుంటే. ఎందుకంటే నువ్వు యూఆర్ రెడీ ఫర్ ఇట్, యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ప్రభుపాద్ ఆ రకమైన వ్యక్తి. సో ఈ విధంగా కృష్ణుడు చాలా ఆనందపడి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళకి వాళ్ళ వస్త్రాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. తర్వాత కాసేపు తర్వాత మిగతా తన యొక్క గోప బాలకుల్ని కలుసుకొని గోవుల్ని తన యొక్క బలరాముడు స్నేహితులందరితో కలిసి మళ్ళీ అంటే వృందావనం చాలా దూరంగా ఇంకో దగ్గరికి వెళ్తారనమాట. రైట్, కొంచెం దూరంగా వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి బాగా ఎండేస్తుంది. ఎండేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆ ఎండ ఒక చెట్టు ఉంటుందన్నమాట, చెట్టు కింద వెళ్ళి కాసేపు సేద తీరుతారనమాట. అప్పుడు కృష్ణుడు గమనిస్తారు ఆ చెట్టుని. ఆ చెట్టు ఎలా ఉంటుంది, పెద్ద గొడుగులా ఉంటుంది లాగా. అండ్ కృష్ణ బికమ్ సో హ్యాపీ. ఆల్రెడీ భగవంతుడు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకు ఆనందంగా ఉన్నారంటే గోపికా స్త్రీలతో అంటే ఒక రకంగా డైరెక్ట్గా మాధుర్యలీల ఇక్కడితో స్టార్ట్ అయింది ఇందాకలా ఆ వస్త్ర చీరల వస్త్రాల అపహరణతో. సో కృష్ణ వెరీ హ్యాపీ. వాళ్ళ యొక్క భక్తికి భగవంతుడు ఎంతో ఆనందపడతాడు. తర్వాత ఆ ఆనందంలో ఎప్పుడైతే చెట్ల కింద ఉంటారు భగవంతుడు, ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. భగవంతుడు అంటారు, బలరామ్ ఓ స్తోకు కృష్ణ ఓ సుబాల ఓ శ్రీధామ ఓ ఉజ్జ్వల సఖ, చూడండి మీరు ఈ వృక్షాలను చూడండి. ఈ వృక్షాలు నిజంగా ఎంత గొప్పవో చూడండి. ఎందుకంటే అవి ఎండని భరిస్తున్నాయి, వానని భరిస్తున్నాయి, మనకు మాత్రం అన్నిటి నుంచి రక్షి కాపాడుతున్నాయని చెప్పి. వృక్షాలు అనేవి వాస్తవానికి ఏంటవి, అది పాపపు జన్మ ఒక రకంగా చెప్పాలంటే. పాపపు జన్మే, ఎందుకంటే వృక్షాలు ఎవరవుతారు మనం చూసినట్లయితే, ఎవరైతే తమ శరీరాలను కప్పుకోకుండా అశ్లీలంగా వ్యవహరిస్తారో వాళ్ళు వృక్షాలు అవుతారని చెప్పడం జరిగింది. సో కానీ అది వాళ్ళలో కర్మ. కానీ ఆ జాతి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆ వృక్షజాతి అనేది అందరికీ ఉపయోగపడే జాతి. సో కృష్ణుడు వాళ్ళని ఎంతగానో మెచ్చుకుంటాడు అనమాట. ఏమంటారంటే కృష్ణుడు ఏమంటారంటే, ఓ కృష్ణ వీళ్ళు జన్మ ధన్యమని చెప్తారు కృష్ణుడు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సాధువులు లాంటి వాళ్ళు అంటారనమాట. కృష్ణుడు వృక్షాలని సాధువులతో పోలుస్తున్నాడు అనమాట. ఎందుకంటే సాధుడు అనేవాడు ఎవరికి అంటే ఇది నిజమైన శ్రేయోభిలాషి. తన దగ్గరికి ఎవరు వచ్చినా సరే అతనికి అది కాదనికంటే ఇవ్వగలడు. ఏమిస్తాడు ఇప్పుడు సాధువు? ఇప్పుడు రాజు వెళ్ళనుకోండి, రాజు ఎంత ఇస్తాడు, నగలు నట్ర అన్నీ ఇస్తాడు. సాధువు ఏమిస్తాడు? డొనేషన్ అడుగుతాడు ఇంకా. రైట్, సాధువు అనేవాడు ఏమిస్తాడు చెప్పండి. కానీ కృష్ణుడు ఏమంటున్నారు ఇక్కడ, వాళ్ళు సాధువు లాంటి వాళ్ళు, ఎవరు వచ్చినా సరే కాదనకుండా ఒక సాయం చేస్తాను చెప్పి. కానీ సాధువు అనేవాడు యాక్చువల్గా రాజు అనేవాడి కన్నా కూడా సాధువు అనేవాడే ఎక్కువ సంపన్నుడు. ఎందుకంటే రాజు అనేవాడు ఇస్తూ ఉండాలి, కానీ ఆస్తి అంతా తరిగిపోతుంది అతనిచ్చే ఆస్తి. అతను ఎవరికైతే ఇస్తున్నాడో తీసుకునేవాడిది కూడా తరిగిపోతుంది. ఇస్తూ పోతూ ఉంటే ఆ రాజు యొక్క ఆస్తి ఎంత గొప్ప ఆస్తి అయినా సరే రాజు యొక్క ఆస్తి అని తరిగిపోతుంది. కానీ సాధువు అనేవాడి విషయంలోకి వచ్చినట్లయితే ఎంతమందిని ఉద్ధరించగలడు? శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించారు. ఈవెన్ ద బిల్ గేట్స్ ఎంత రిచెస్ట్ పీపుల్ అంత ఉద్ధరించగలరు అలాగా? సాధ్యం కాదు భౌతికంగా. కానీ గొప్ప ఆచార్యులు ఒక్క శుద్ధ భక్తుడు ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించగలడు, వారికి అందరినీ డెలివర్ చేయగలడని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. సో సాధులు అనేవారు ఎవరికి కూడా కాదని అందరికి కూడా భగవంతుడు చెప్పి వారిని పాపపు జన్మ నుంచి బయటపడేస్తారన్నమాట. నిజమైన కృష్ణుడు యొక్క చరణ పాదాలను పెడతారంటే అంతకు మించిన సహాయం అనేది మరొకటి ఉండదు. సో తర్వాత ఏం చెప్తారు కృష్ణుడు, ఈ యొక్క వృక్షాలు ఉన్నాయి చూసారు, ఇవేంటివి, మనకి ఆకులు పువ్వులు ఫలాలు నీడ ఈవెన్ వాటి కాండము వాటి మొదలు మొత్తం అన్ని రకాలుగా తన శరీరంలో ప్రతి ఒక చెట్టుని చూసినట్టయితే చెట్టు శరీరంలో ప్రతి అణువు ఉపయోగపడుతుంది. ఈవెన్ ఆకులు కూడా ఉపయోగపడతాయి. అవన్నీ ఒక దగ్గర మూటేస్తే ఒక మెన్యూర్ అంటే ఒక ఎరువు కింద ఉపయోగపడుతుంది అనమాట. తన శరీరంలో ప్రతి భాగం కూడా ఎదుటివాడి శ్రేయస్సు కోసమే ఉపయోగిస్తుందని చెప్పి కృష్ణుడు చెప్తారు. తర్వాత కృష్ణుడు ఒక చాలా గొప్ప శ్లోకం చెప్తారనమాట, వెరీ ఫేమస్ శ్లోక ఆయన భాగవతం శ్లోక నంబర్ ఐ గెస్ ఇస్ 35. యా, సో ఆ శ్లోకం ఏమిటంటే, ఏతావాన్ జన్మ సాఫల్యం దేహినాం ఇహ దేహిషు ప్రాణేర్ అర్థేర్ ధియా వాచ శ్రేయ ఆచరణం సదా. ఏమంటారంటే, ఏతావాన్ జన్మ సాఫల్యం, ఏమంటారంటే జన్మ సాఫల్యం ఈ విధంగా చేస్తే వాడి యొక్క జన్మ ధన్యం. ఏంటది, దేహినాం ఇహ దేహిషు, ఎవరైతే శరీరాన్ని పొందారో అంటే ఒక జన్మ అంటూ పొందారో అటువంటి వ్యక్తి ఏం చేయాలి, ప్రాణేర్ అర్థేర్ దియా వాచ తన ప్రాణము, అర్థ అంటే తన సంపద, దియా తన మేధస్సు, వాచ అంటే తన యొక్క వాక్ శక్తి, ఈ నాలుగిట్లు దేనికి ఉపయోగించాలి, శ్రేయ ఆచరణం సదా, నలుగురు యొక్క మంచికి ఉపయోగించాలని చెప్తారు కృష్ణుడు. ఎవరైతే ఇలాగా ఉపయోగిస్తారో అంటే తన యొక్క ప్రాణము, తన సంపద, తన మేధస్సు, తన యొక్క వాక్శక్తి, దీని అన్నింటినీ నలుగురు కోసం ఉపయోగిస్తారో వాళ్ళ జన్మ నిజంగా సాఫల్యము అటువంటి వ్యక్తి నిజంగా ఉత్తముడు అని చెప్పి స్వయంగా కృష్ణుడు చెప్తున్నారనమాట. రైట్? సి మనం భాగవతంలో మనము ఎందు స్కంధంలో చూస్తాం సముద్రమంతన లీలలో ఏ విధంగా పరమశివుడు గరళకంఠుడు కదా ఎలా వచ్చిందో పేరు. సముద్రమంతనంలో చేసినప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది, దేవతలు రాక్షసులు క్షీరసాగరంలో మంతర పర్వతాన్ని వాసుకితో కలిపి తిప్పుతూ ఉంటారు, మంతనం చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఏమొస్తుంది, హాలాహలం వస్తుంది. ఆ హాలాహలం వచ్చి ముళ్ళోకల్ని కప్పేస్తుంది, తినేస్తుంది అన్నంత భయం వేస్తుంది. వెంటనే దేవతలందరూ పరమశివుడిని వేడుకుంటారు. పరమశివుడు వచ్చి ఆ హాలాహలం మొత్తాన్ని కాన్సన్ట్రేట్ కండెన్స్ చేసి కేంద్రీకరించి దాన్ని తన గరళంలో దాచుకుంటారనమాట. రైట్? దానికి ఏమవుతుంది, అది ఎంత పవర్ఫుల్ అంటే శివుడి యొక్క కంఠం నీలపు రంగు అయిపోతుంది అనమాట. ఆ హాలాహలం నీలి రంగులో ఉంటుంది. అందుకనే పరమశివుడు ఆ రోజు నుంచి నీలకంఠుడు అని చెప్పి ప్రసిద్ధి చెందుతాడు అనమాట. సీఈస్ ఎ గ్రేట్ వైష్ణవ, నలుగురు శ్రేష్ఠ కోరేవాడు అనమాట పరమశివుడు. సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని భగవంతుడు ఏమని చెప్తున్నారు, ప్రాణే అర్థే దియవాచ శ్రేయ ఆచరణం సదా అని చెప్పి, నిత్యము నలుగురు యొక్క వారి యొక్క శ్రేయస్సు కొరకు అని చెప్పి. నిజమైన శ్రేయస్సు అంటే ఏంటి చెప్పండి? నిజమైన శ్రేయస్సు అంటే నలుగురికి భగవంతుని గురించి తెలియజేయడం. ఇది చాలాసార్లు చెప్పాను, భగవద్గీత 18 కోర్సులో కూడా చెప్పాను. ఏమని చెప్పాను అంటే, నిజంగా మనం ఒకరికి సహాయం చేయాలనుకుంటే ఏంటి, వాళ్ళకి కృష్ణ భక్తిని ఇవ్వడం అనేది నిజమైన సహాయం. అంతకు మించిన సహాయము మరొకటి లేదు. వాస్తవానికి నేను భక్తిలోకి రాకముందు 2 కోరికలు ఉండేవి, కెరీర్ ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి. అఫ్ కోర్స్ ఐమ్ ఐఐటిఎన్, ఐఐటికి వచ్చాను, కానీ పెద్ద ఇంజనీర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి అలాంటి కోరికలు ఏమి ఉండేవి కాదు. 2 కోరికలు ఉండేవి, ఒకటి ఇప్పుడు చెప్పను. 2వ కోరిక ఏంటంటే సివిల్ సర్వెంట్ అవ్వాలి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి. ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, తర్వాత సమాజానికి ఏదైనా సేవ చేయాలి, అండ్ అందరిలాగా రిటైర్ అవ్వాలి, పెన్షన్ తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఫ్యామిలీ పిల్లలతో ఉండాలి. అలా ఏ రోజు అనుకోలే నేను. ఐ షుడ్ థింక్ నేను దేశం కోసం ప్రాణాలు అర్పించాలి, డ్యూటీలో ఉండగానే యూనిఫామ్లో ఉండగానే ఏదో ఒకరు చనిపోవాలి, అలా కోరుకునేవానమాట. అంటే నమ్మిన దానికోసం బతకాలి, నలుగురి కోసం బతకాలి, ఆ రకమైన ఒక రకమైన భావనలు ఉండేవి. సో ఏదో అంటే రాదర్ అమరులను చూస్తే ఉత్సాహం ప్రేరణ వచ్చేది, ఇది కదా జన్మ అంటే అని చెప్పి. నలుగురి కోసం బతకడము, నలుగురి కోసం పోవడం, అది నిజంగా గొప్ప జన్మ అని అనిపించేది. సో ఓకే, ఆ తపన ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నేను భక్తుల సాంగత్యంలోకి వచ్చాను, ఇస్ గ్రేస్ రాజేష్ శాంప్రం చూశాను, అప్పుడు నాకు మొత్తం నా సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్లో నా మొత్తం మారిపోయింది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికల్లా మారిపోయింది. ఏమంటే యాక్చువల్గా నువ్వు నిజాయితీగా బతికి నీ ప్రాణాలు పణంగా పెట్టి న్యాయంగా డ్యూటీ చేసినా సరే దానివల్ల ఏమవుతుంది, నలుగురు సుఖంగా ఉంటారు, సమాజం సుఖంగా ఉంటుంది, సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండి ఏం చేస్తుంది సమాజం? ఇంకాస్త ఇంద్రియతృప్తి చేస్తుంది, ఇంకాస్త ఇంద్రియతృప్తి. మామూలుగా ఏం చేస్తుందో చెప్పండి, సమాజం అంతా ఏం చేస్తుంది? అన్ని పాప పనులు చేస్తుంది, రోజు బయటకు వెళ్ళి. ఈ రోజుల్లో అసలు రోజుకి ఎలా అవుతుందంటే 195 మంది నాన్ వెజిటేరియన్, ఒకప్పుడు తినేస్తారే వారానికి ఒక పూట తినేవాళ్ళు, ఇప్పుడు వారానికి 5 రోజులు తింటున్నారు, 6 రోజులు తింటున్నారు అనమాట. ఎంత హింస చేస్తున్నారు, అన్ని విధాలుగా ఎదుటి వాడిని హింసించడము, ఎదుటి జీవుల్ని హింసించడము, అన్ని విధాలుగా అశ్లీలము, అసభ్యం. అంటే ఇవి పాపపు, మనం చేసే పాపపు కర్మలు. సో మనము అంటే ఆ పాపపు కర్మలకి వాళ్ళు ఎలాగ రియాక్షన్ అనుభవిస్తారు, అది ఈ విధంగా కాకపోతే ఇంకో విధంగా. సో నేను నా జీవితం మొత్తాన్ని ఒకరి కర్మని నేను దూరం చేయాలనుకుంటున్నాను, కానీ నిజంగా చెయ్యలేను. నేను ఎంత నీతాయి చెందుతారే నిజంగా వాళ్ళకి ఎక్కువ చేయగలను, చేసిన తర్వాత శారీరక స్థాయిలో చేయగలను కొంత ఉపశమనం. అదే నేను హిజ్ గ్రేస్ రాధేశ్యాం ప్రభు లాగా నా జీవితాన్ని భగవంతుని సేవలో వినియోగిస్తే, భగవంతుని యొక్క కృపని నలుగురికి భగవంతుని చేరువయ్యేలా చేస్తే వారి పాప జీవితానికి శుభం కాడ పడేసినట్టు అవుతుంది, వారు నిజంగా సుఖపడతారు, నలుగురికి నిజంగా. అంటే నాకు ఇది ప్రాక్టికల్ అనిపించింది. కొంతమంది అంటారు ప్రభుజీ ఇది ప్రాక్టికల్ ఏనని చెప్పి, యాక్చువల్గా ఇదే ప్రాక్టికల్ యాక్చువల్గా. ఎంతోమంది సమాజం కోసం, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు, నిజంగా నమస్కరించు చాలని గొప్ప వాళ్ళు కాదంటలే, కానీ ఆ దానికన్నా కూడా ఈ సాధువులు ఎవరైతే తమ జీవితాన్ని, సాధువులు అంటే అగైన్ నాలాగా బ్రహ్మచారులు సన్యాసులు అవ్వాల్సిన అవసరం లేదు, గృహస్థులైనా సరే పర్వాలేదు, కానీ గృహస్థులైనా బ్రహ్మచారులు ఎవరైనా సరే నలుగురు కోసం బతికేవాడు, అది కూడా ఎలా బతకడం అనేది భగవంతునికి, అంటే జీవిని భగవంతునికి దగ్గరగా చేసేవాడు, అది ఏ రకం సేవ అయినా సరే, అది నిజమైన సాఫల్యం, అది నిజమైన జన్మ. ఎందుకంటే వాడి యొక్క భౌతిక జీవితాన్ని పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెడుతున్నావు, ఒక అనాథనికి నువ్వు బిస్కెట్ ఇవ్వు, చాక్లెట్ ఇవ్వు, పక్కనున్న దుండగుల నుంచి రక్షించు, అవన్నీ నువ్వు చెయ్యు, కానీ దానికన్నా గొప్ప ఏంటంటే అనాథని తీసుకెళ్ళి వారి తండ్రికి అప్పచెప్పు. అతని తల్లిదండ్రులు మర్చిపోయాడు, తీసుకెళ్ళి నీకు తెలుసు, ఆడు గుర్తులేదు, వాడు తండ్రి ఎవడో వాడికి తెలియదు, కృష్ణుడు నా తండ్రి అని వాడికి తెలియదు, నీకు తెలుసే, నువ్వు తీసుకెళ్ళి వాడిని తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టు, అది నిజం. ఎందుకు తండ్రే చూసుకుంటాడు తర్వాత, అది నిజమైన సేవ. సో ఏతావాన్ జన్మ సాఫల్యమును ఏమన్నారు ఇక్కడ, ప్రాణేర్ అర్థేర్ ధియా వాచ. దానికోసం ఏంటంటే మన ప్రాణమైనా సరే, మన సంపద అయినా సరే, మన మేధస్సు అయినా సరే, మన వాక్శక్తి అయినా సరే, ఏదైనా సరే, అది నలుగురు శ్రేయస్సు కోసం ఉపయోగించడం అనేది నిజమైన ఇది. ఎంతోమంది సంపాదిస్తున్నారు, లక్షల కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు, కొన్ని తరాలు తిన్నా తరగని సంపద సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అది తన పిల్లలకు పెడతారు. వాళ్ళు కష్టపడి తెలియకుండా పెరుగుతున్నారు, వాడికి ఏం తెలుసు డబ్బుని ఎలా ఉపయోగించాలన్నది, సంపాదించడం తెలుస్తుంది విలువ. మనం సంపాదించి పెట్టేస్తున్నా కింద వాళ్ళకి, వాళ్ళకి విలువలేం ఇవ్వట్లే, నీకే విలువలు లేవు. వాళ్ళు ఇంకొంచెం దాన్ని ఉపయోగించి ఇంకొంచెం పాపపు వరలు చేసి నశించిపోతారు. కనీసం భగవంతుని కంటే ఒక రూపాయి తీరు చాలామంది. సో ఎంతోమంది సంపాదిస్తున్నారు కానీ అది గొప్ప కాదు. కానీ ఒక మిస్టర్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంబరీష్ ప్రభు, అతను కూడా సంపాదిస్తున్నారు. తేడా ఏంటయ్యా అంటే, అతను సంపాదించే వీళ్ళు సంప కానీ దాన్ని మొత్తం అతను భగవంత సేవలో వినియోగించాడు అనమాట. ఈరోజు మాయాపూర్లో అద్భుత మందిరం వస్తుంది, దానికోసం సుమారు 150 కోట్లు 200 కోట్లు ఆయన తన ఒంటి చేత్తో ఇచ్చారనమాట. అది కదా సంపాదించి అంత చాలామందికి ఈరోజు తెలుసు. దాన్ని ఎలా సక్రమంగా ఖర్చు పెట్టాలన్నది చాలామందికి తెలియదు. సో కృష్ణ ఇస్ టెల్లింగ్ హియర్ ఏతావాన్ జన్మ సాఫల్యం చెప్పి చెప్తున్నారు అనమాట, రైట్. సో సిమిలర్గా చైతన్య చరితామృతం కూడా ఒక శ్లోకం వస్తుంది. ఏమని వస్తుంది అంటే, మాధవేంద్రపురి, మాధవేంద్రపురి స్టోరీలో కూడా వస్తుంది. ప్రగాఢ ప్రేమేరయ్యి స్వభావాచార్ నిజ దుఃఖ విఘ్న ధీర నాకరిలే విచార్. నిజంగా ప్రేమ అంటే ఏంటంటే, భక్తి అంటే ఏంటది, నిస్వార్థమైన ప్రేమ అంటే నిస్వార్థమైన సేవాభావన, ఇది ప్రేమ. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, నేను భగవంతుని ప్రేమిస్తున్నాను అంటారు, కానీ ప్రేమిస్తూ ఉంటాము కానీ మనము ప్రాణ అర్థ దియా వాచ ఇవేమి ఉపయోగించాం. నీ వాక్శక్తిని, నీ మేధస్సుని, నీ ప్రాణాన్ని, నీ అర్థాన్ని, నీ సంపద దేన్ని కూడా నేను ఖర్చు పెట్టి భగవంతుని ప్రేమిస్తున్నాను, దట్స్ నాట్ లవ్. లవ్ అంటే ఏంటి, నిస్వార్థమైన సేవాభావన అని చెప్పి చైతన్య మహాప్రభు చెప్తారు. అండ్ ఉదాహరణ ఎవరిని ఇస్తారు, మాధవేంద్రపురిని ఉదాహరణ ఇస్తారన్నమాట. ఏ విధంగా మాధవేంద్రపురి, మాధవేంద్రపురి హీ హ్యాజ్ తను ఆ వయసులో కూడా వృద్ధాప్యం తిన్నంగా లేచి నిల్చోలేని మనిషిని కృష్ణుడు ఏమంటారు, శ్రీనాథ్జీ గోపాల్జీ ఏమంటారు, నాకు చందనం తీసుకురాపో జగన్నాథ్పురి అని చెప్పి ఆయన వెళ్తాడనమాట. ఎన్ని మధ్యలో ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలు, కానీ అవేమీ లెక్క చేయడనమాట. ప్రగాఢ ప్రేమేరయ్యి స్వభావాచార్, ప్రగాఢ ప్రేమ, చాలా సింపుల్ బెంగాలీ, ప్రగాఢ ప్రేమేరయ్యి స్వభావ ఆచారను. నిజంగా ఒక వ్యక్తి భగవంతుని ప్రేమించే వ్యక్తి యొక్క స్వభావం అంటే అతని న్యాచురల్ అతని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, నిజ దుఃఖ అంటే ఎంత కష్టమైనా సరే, దుఃఖమైనా సరే, విఘ్న అంటే మధ్యలో విఘ్నాలు ఎదురైనా సరే, నా కరీలే విచార్, వాటి గురించి ఏమి ఆలోచించడు, వాటి గురించి ఏమీ ఆలోచించడు అనమాట. ఎందుకంటే బికాస్ హీ లవ్స్ దట్ మచ్, భగవంతుని ప్రేమించేవాడి యొక్క స్వాభావికమైన నేచర్ అది. నెక్స్ట్ లో ఏమొస్తుందంటే, బహు పరిశ్రమే చందన్ రెమున నీలా ఆనందే బదిలమనే దుఃఖ నగ నీలా. రాజర్ ఏంటంటే అతను బహు పరిశ్రమే ఎంతో కష్టపడి చందన రెమున అనీలా, చందనాన్ని తిరిగి రెమున తీసుకొస్తారు కీర్చోర్ గోపినాథ్కి. అప్పుడు గోపాల్జీ ఏమంటారు, నాకు అవసరం లేదు, నేను మళ్ళీ నువ్వు ఉత్తరప్రదేశ్ ఏమొస్తావు, ఒరిస్సాలో ఉన్న కీర్చోర్ గోపినాథ్కే పెట్టే అంటారనమాట. ఆనందే బడీలమనే దుఃఖ నా గనీలా, అంటే అంత కష్టపడిన సరే కొంచెం కూడా దుఃఖం అనిపించలేదు, ఇంకా ఆనందం, జంపింగ్, ఆహా భగవంతు నాకు సేవ ఇచ్చాడు, భగవంతు నాకు సేవ ఇచ్చాడు, భగవంతు నాకు సేవ ఇచ్చాడు. దిస్ ఇస్ శ్రీ మాధవేంద్రపురి. సిమిలర్ స్టోరీ ఒకసారి చెప్పాను నేను, ఇస్ హోలీనెస్ రాధనా స్వామి మహారాజ్, అతను ఇంకా ఇస్కాన్లోకి రాకముందు వృందావనం వచ్చి ఉంటారు, అప్పటికి 19 సంవత్సరాలు ఆయనకి. ఆయన వృందావనంలో ఆయనకి వ్రజభక్తి అనేది వృందావనంలో వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట, పరిచయం అవుతుంది. అక్కడ ఉంటే రాధా గోపిజన వెళ్ళబ్ ఆ మందిరంలో ఘనశ్యామ్ బాబా అనుకుంటారు. బాబాజీ చాలా ఓల్డ్ మనిషి, అప్పటికే అతనికి 80 ఏళ్ళు దాటి ఉంటుంది. చిన్న విగ్రహాలు, చిన్న మందిరం కూడా కాదు, ఒక చిన్న క్లోజెట్, చిన్న దాన్ని ఏమంటారు, ఒక షోకేస్ లాగా అనమాట. అతను మహాప్రభు 19 ఏళ్ళు, అతనికి 90 ఏళ్ళు, 90 ఇంచుమించుగానా 80 ఇయర్ లాగా. అతను కొండలో అంటే తన భోజనానికి కూడా బయటకు వెళ్ళేవాడు కాదు. ఎందుకు? గోపీనాథ్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఇష్టం లేదు, అతనితో పాటే ఉండాలి. ఎవరైనా సరే తమకు తాముగా ఏదైనా ప్రసాదాన్ని అతనికి ఇస్తే తినేవాడు తప్ప, అదర్వైజ్ ఆకలితో ఉండేవాడు తప్ప కనీసం స్వామివారిని విడిచి వెళ్ళేవాడు కాదు. కానీ స్వామివారిని విడిచిపెట్టి ఒక పని కోసం వెళ్ళేవాడు. దేనికోసం వెళ్ళేవారంటే స్వామివారికి రోజు అభిషేకం చేయడం కోసం కొండల్లో రెండు కొండల నిండా కావిడితో నీళ్లు తేడానికి వెళ్ళేవారనమాట యమునా నదికి. సో అలా యమునా నదికి వెళ్ళి నీళ్లు తీసుకోవడానికి వచ్చేవారు. మహాప్రభు మహారాజ్ రాధనాథ్ మహారాజ్ అతను ఫ్రెండ్స్ అవుతారనమాట. ఎలా ఫ్రెండ్స్? నాకు అప్పటికీ అర్థం కావట్లే. మహారాజుకి హిందీ రాదు, బ్రజభాష రాదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు. మరి ఎలా ఫ్రెండ్స్ అయి ఉంటారంటే భగవంతుని తెలియాలి. ఇక మేబీ ఆత్మస్థాయిలో కనెక్ట్ అయి ఉన్నారేమో వాళ్ళు. సో అతను కావిడితో నీళ్ళు తెస్తూ ఉండేవాడు. మహారాజు చెప్తారు, బాబాజీ మీకు ఎందుకు ఇంత కష్టమును, ఇంత వయసులో ప్రతి రెండు అడుగులు కలిసిపోయేవాడు, కావిడ దించేసేవాడు అని చెప్పి రెండు నిమిషాలు కాలు పట్టుకునేవాడు, మళ్ళీ లెగిసేవాడు, మళ్ళీ కావిట మళ్ళీ రెండు అడుగులు, అలాగ గంట అన్నారు కానీ పట్టేది దగ్గరే కానీ గంట సేపు పట్టేది. అంత తలిసిపోయేవారు. మహారాజ్ చెప్పేవారు, ఎందుకు ఎంత కష్టం మీకు, నాకు ఇవ్వండి, నేను వయసులో ఉన్నాను, 19 ఏళ్ళ వయసు నాకు, నేను ఈజీగా మోసేస్తానని చెప్పి. అతను ఇచ్చేవారు, లేదు లేదు లేదు, నువ్వు మా గెస్ట్, గోపీనాథ్ గెస్ట్వి, నేను సేవకుడిని కాబట్టి నేనే చెయ్యాలి, సేవకుడు చెయ్యాలని చెప్పి. సో మహారాజ్ ఇలా చెప్తే వింటలేదు ఈ అబ్బాయి ఈయన ఈ బాబాజీ అని చెప్పి ఆ కావిటిని బలవంతంగా లాగేసుకొని పరిగెట్టుకుని వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ వయసులో ఉన్న వ్యక్తికి అంటే రెండు కొండలు నీళ్లున్నాయి. ఆయన అతను వేగంగా అంటే ఆయన మళ్ళీ వెనక్కి లాక్కోకుండా వేగంగా వెళ్ళిపోతారు. ముందుకి సగం దూరం వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మహారాజు చూస్తారనమాట, ఏంటి సౌండ్ రావట్లేదు. చూస్తే వెనకాతల బాబాజీ పాప మహారాజు కలిపి పరిగెట్టలేడు కదా, ముసలాయన ఆయన అక్కడ కూర్చుని పోయి ఏడుస్తుంటాడు అనమాట. మహారాజుకి అర్థం కాదు ఎందుకు ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు అని చెప్పి కావిటిని అక్కడ దించేసి వెనక్కి వెళ్ళి, బాబాజీ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన ఏమంటాడంటే, చూడు బాబు, నేను నాకు ఇప్పుడు వయసు 80 ఏళ్ళు దాటేసింది, నేను బతుకున్నానంటే ఒకే ఒక కారణము, నా గోపీనాథ్ సేవ ఇంకా ఉంది, ఇప్పుడు ఆ సేవ కోసమే బతుకుతున్నాను నేను, ఇప్పుడు ఆ సేవను కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఎందుకోసం బతకాలి అని చెప్తారు. అది వెన్ ఐ హర్డ్ ఫ్రమ్ మహారాజ్ అసలు మర్చిపోలేమంటే, అంటే మనకి బతకడం కోసం భగవంతుడు, కానీ శుద్ధ భక్తులకి భగవంతుడు మనకు బతకడం కోసం భగవంతుడు, వాళ్ళకి భగవంతుడి కోసమే బతుకుతున్నారు వాళ్ళు, తేడా అది. శుద్ధ భక్తులు మనం బతకడం కోసం మనకు భగవంతుడు కావాలి, కానీ శుద్ధ భక్తులు బతికేదే భగవంతుడి కోసం. అతను ఏమంటాడు, ఈ సేవనే నువ్వు తీసుకుంటే ఇక్కడ ఏం సేవ ఉంది, నేను ఎందుకు బతకాలి అంటారు. వెంటనే మహారాజుకి రోమ అతని షేక్ అయిపోతారనమాట. అంటే అతనికి అంతవరకు ఎన్నెన్నో ధర్మాలు చూశారు, ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు, కానీ ఈ రకమైన అవగాహన అంటే ఇది కదా భక్తి అంటే, ఇది కదా ఆధ్యాత్మికత అంటే అని చెప్పి మహారాజ్ కనిపిస్తారు. దిస్ ఇస్ వృందావన భక్తి, దీనికి మించింది సృష్టిలో లేదు అని చెప్పి ఆ రోజు కన్విన్స్ అయిపోతారు. నేను జీవితంలో వృందావనం నుంచి అడుగు బయట పెట్టను అని చెప్పి వెంటనే కావిటిని వెనక్కి తీసుకొచ్చేసి ఇచ్చేస్తారనమాట, మీరే మోసుకెళ్ళండి అని చెప్పి. రైట్. సో ప్రాణేర్ అర్థేర్ దియావాచ, ప్రతి డివోటీ అనేవాళ్ళు వి షుడ్ థింక్, మనం నిజంగా భగవంతుని ప్రేమించాలనుకున్నప్పుడు మనం భగవంతునికి ఏం, ప్రేమ అంటేనే త్యాగం కదా, మనం ఏం త్యాగం చేస్తున్నాము, మన సమయాన్ని ఇస్తున్నామా, మన ఇంట్లో బుద్ధిని ఇస్తున్నామా, మన వాక్శక్తిని ఇస్తున్నామా, మన సంపదని ఇస్తున్నామా, ఇట్స్ రిక్వైర్డ్. శ్రీల ప్రభుపాద్ అమెరికాలో టైం బట్ అమెరికాలో ప్రచారం చేసినప్పుడు చేతితో రూపాయలు ఎక్కడ వెళ్ళారు, టెక్ పెట్టినండి భాగవతం 40 రూపాయలు, కానీ 40 రూపాయలు ఎందుకు పనికిరావు, ఎందుకంటే అదేమి కరెన్సీ మార్చుకోలేదు ఆయన, ఫారెక్స్లో మార్చుకోలేదు ఏమి ఆయన. సో వారం అంతా కలిపి భాగవతం ఒకటే పుస్తకాలు అమ్మేవాళ్ళు, ఆ వచ్చిన కొంచెం డాలర్స్తో ఆయన కాయగూరలు కొనుక్కునేవారు, తెచ్చి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసి వెజిటేబుల్ వంట చేసేవారు, తర్వాత పబ్లిక్ వచ్చేవాళ్ళు ఆయనే వండేవారు, క్లాస్ ఇచ్చేవారు, వండింది వడ్డించేవారు, వడ్డించి వాళ్ళు తిని చెప్పిన తర్వాత ఆ ప్లేట్లు కూడా తనే కడిగేవాడు అనమాట. అంటే వండిన ప్లేట్లే కాదు తిన్న ప్లేట్లు. ఈరోజు మన భక్తుల్లో వాళ్ళు తిన్న ప్లేట్లు వాళ్ళు కడగరు, అందుకని మనం ఆకలి ఇస్తాం చాలాసార్లు. సో ప్రభుపాద్ డిడ్ దాట్. ఆచార్య వరల్డ్ ఆచార్య, అప్పటికే ప్రభుపాద్ భారతదేశం చాలా ఫేమస్, స్వయంగా లాల్ బహదూర్ శాస్త్రి చెప్తారు ఇతని పుస్తకాలు లైబ్రరీలో ఇండియాలో అన్ని లైబ్రరీలో పెట్టండి అని చెప్తారు, అంత ఫేమస్ ప్రభుపాద్. అలాంటి వ్యక్తి అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నారు, మాంసం గోమాంసం తినేవాళ్ళు శూద్రులు మ్లేచ్చులు వాళ్ళ ప్లేట్స్ కడుగుతున్నారు ప్రభుపాద. ఈ డిడ్ దట్ దేనికోసం చేశారు ప్రభుపాద? అది తన గురు మహారాజ్ చెప్పారు, దట్ ఇస్ వాట్ ఈ తన ప్రేమను ఆ విధంగా చూపించుకున్నారు ప్రభుపాద్. కృష్ణుడి మీద తనకున్న ప్రేమని వేరే వాళ్ళ ప్లేట్లు కడగడం ద్వారా చూపించుకున్నారు ప్రభుపాదుల వారు. అలాగా ఈ ఒక వారం 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 దాటిపోతుంది, ఒకసారి అంతా ప్రోగ్రాం అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి కీత్, కీత్ అంటే తర్వాత అతని పేరు కీర్తనానంద, కీర్తన మహారాజు. ఆ కీతన్ హోవర్డ్ అనే వ్యక్తి చూస్తారన్నమాట. ప్రభుపాద్ ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు లాస్ట్కి వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ప్రభుపాద్ ఆల్రెడీ ప్లేట్ కడ మొదలెట్టారు. అడుగుతారు, స్వామీజీ కెన్ ఐ హెల్ప్ యూ అని చెప్పి వాళ్ళు చూశారు. ఓల్డ్ మ్యాన్, 72 సంవత్సరాల వ్యక్తి, అతనే ఎవరు, అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఎవరు వండారు, డబ్బులు ఎక్కడ వచ్చాయి, పాప స్వామీజీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు డబ్బులు, ఎవరు ఆలోచించలే. కానీ ఫస్ట్ ఒక వ్యక్తి ఆలోచిస్తాడు, కీత అనే వ్యక్తి. ఏ ఫస్ట్ టైం అది అంటాడు బట, అంట్లు తోముతున్నారు కదా, కెన్ ఐ అసిస్ట్ యూ, నేను మీకు సహాయం చేయగలనా అని చెప్పి. ప్రభుపాద్ అతని వైపు చూసి నవ్వుతారనమాట. అంటారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే అని అంటారనమాట, నేను ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, యూ నీడ్ సపోర్ట్. సో సిమిలర్గా గురువులు అనేవాళ్ళు, కృష్ణుడు చేసే సేవలు, వాళ్ళకి సహాయం అవసరం. మనం అందరం మనం ఒకరు ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి. మనము మన చేతనంత మనం సహాయం చేయాలి. సో ఆ విధంగా వాళ్ళ సాయం తర్వాత ఇంకా ముకుంద అందరు కూడా, మైక్ హోవర్డ్, శామ్ మెజౌరీ అందరూ వస్తారు. తర్వాత వాళ్ళు సంకీర్తన చేస్తారు, ప్రభుపాద్ ఒక ఇల్లు అద్దె తీసుకొని ఇస్తారు. ఆ విధంగా ప్రభుపాద్ సహాయం చేసి ప్రచారానికి ఉపయోగపడతారు. తర్వాత ఒక శుద్ధ భక్తులకు సహాయం చేయడం వల్ల వాళ్ళందరూ ఈరోజు శుద్ధ భక్తులు అవుతారు తర్వాత. సో దిస్ ఇస్ వే కృష్ణ టెల్స్. సో ఈ విధంగా కృష్ణుడు ఏమంటారు, వృక్షాల గురించి, వృక్షాలు అనేవి వాళ్ళ ఏతావన్ జన్మ సాఫల్యం, వారి జన్మ సాఫల్యం అని చెప్తారనమాట, రైట్? ఈ విధంగా వృక్షాన్ని మెచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళు కొంచెం ముందుకు పయనం అవుతారు. ముందుకు పయనం ఇంకా కొంచెం గోవులు మేపుకుని ఇంకా దూరంగా వెళ్ళిపోతారు వృందావనానికి. అలా వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుంది, సడన్గా ఒక ప్లేస్ చేరుకుంటారు, మళ్ళీ సాధి తీరుతారు, గోవులు అన్ని మేతకి వెళ్ళిపోతాయి, కాసేపు ఆడుకుంటారు. అప్పుడు గోపబాలకు అంటారు, ఏమంటారంటే, కృష్ణ బలరా, మాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి మాకు ఏదైనా సరే తినడానికి అరేంజ్మెంట్స్ చేయండి అని అడుగుతారనమాట. దానికి కృష్ణుడు ఏమంటారు అంటే, ఇక్కడ సమీపంలోనే ఇక్కడ ఒక బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు, రైట్? కృష్ణుడు తెలుసు ఎక్కడేమవుతుందని చెప్పి. వాళ్ళు ఒక బ్రాహ్మణులు యజ్ఞం చేస్తారు, వాళ్ళు దేనికోసం యజ్ఞం చేస్తున్నారు, కర్మకాండ యజ్ఞ. కర్మకాండ అంటే శాస్త్రం ఆధారంగానే, కానీ కర్మకాండ శాస్త్రం అంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళడం కోసం, పుణ్య కార్యముల కోసం చేస్తున్నారు, భగవంతుని యొక్క ప్రీత్యర్థం కాదు యజ్ఞం. సో యజ్ఞం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళని ఇలాగ బలరాముడు అడుగుతున్నాడని చెప్పండి, ఇలాగ వాళ్ళకి ఆకలిగా ఉంది. ఆకలి యాక్చువల్గా ఎవరికి, గోపబాలకులకి. కానీ వాళ్ళు ఏమంటారు, ఇలా బలరాముడు అడుగుతున్నాడు చెప్పండి, తనకి కృష్ణుడికి మిగతా వాళ్ళకి ఆకలిగా ఉంది అని చెప్పి బలరాముడు చెప్తున్నాడుగా చెప్పండి అంటారనమాట. కృష్ణుడు ఎందుకు అలా అంటారు అంటే, కృష్ణుడు మామూలుగా అందరికీ సంబంధించిన వరకు ఇతను యాదవుడు. యాదవుడు అంటే వైశ్యాస్. బలరాముడు యాదవుడు కాదు, క్షత్రియుడు అని అందరికీ తెలుసు. ఏమని, బలరాముడు వసుదేవుడి పుత్రుడు అని చెప్పి. కృష్ణుడు కూడా వసుదేవుడి పుత్రుడే. కృష్ణుడు కూడా ఆ విధంగా చెప్పాలంటే, అంటే జన్మతః క్షత్రియుడు, జన్మతః. వాస్తవానికి కృష్ణుడు అతని చతుర్వర్ణం, అతనికి వర్ణమే లేదు, అవునా కాదా? అతనికి 4 వర్ణాలు అనేవి బద్ధజీవులకి, భగవంతునికి వర్ణం లేదు. కానీ వర్ణమే లేదు, కానీ లీలలో భాగంగా కూడా కృష్ణుడు జన్మత పుట్టుక క్షత్రియుడు, కానీ పెరిగింది మొత్తం వైశ్యుడి కింద పెరిగాడు కాబట్టి కృష్ణుడిని వైశ్యుడి కింద పరిగణిస్తారు అందరూ, యాదవుడి కింద. కానీ బలరాముడు ఏంటి, బలరాముడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియులు చెప్తే బ్రాహ్మణులు ఇంకెక్కువ విలువేస్తారు, వైశ్యుడికి అంత విలువ ఇవ్వకపోవచ్చు అని చెప్పి ఎప్పుడు బలరాముడు చెప్పాడని చెప్పండి అంటారనమాట. సో వాళ్ళు ఆ యొక్క గోపబాలకులు అందరూ వెళ్తారు. అక్కడ బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు, చాలా బిజీగా ఉంటారనమాట. ఏం చేస్తున్నారు, యజ్ఞం చేస్తూ ఉంటారు. బలరాముడు చూ వీళ్ళు వెళ్ళి చెప్తారనమాట, ఎవరు వీళ్ళు వెళ్ళి ఈ యొక్క గోపబాలకులు వెళ్ళి బ్రాహ్మణులకు నమస్కారం చేస్తారు. నమస్కారం చేసి ఏమంటారు, వాళ్ళని ఓ నరదేవుడు అంటారనమాట, రైట్? ఓ ఎర్త్లీ గాడ్స్, ఓ నరదేవుళ్ళారా అంటారనమాట. ఎందుకంటే బ్రాహ్మణులు యాక్చువల్గా మనుషుల్లో అగ్రగణ్యులు కాబట్టి అగ్రగణ్యులు అని చెప్పి ఏమంటారు, ప్లీజ్ హీరస్, మేము ఇలాగా గోపబాలకులము, ఇక్కడ గోచారానికి వచ్చాయి, మేము చాలా దూరం వచ్చాము, ఆకలేస్తుంది, అక్కడ కృష్ణ బలరాములు ఉన్నారు, వాళ్ళకి ఆకలిగా ఉంది, దయచేసి మీరు ఏదైనా సరే, మీరు యజ్ఞం చేశారు కాబట్టి ఏదైనా సరే మీరు మాకు ఆకలి తిన ఏదైనా ఇవ్వండి అని, దక్షిణ ఇవ్వండి అని అడుగుతారు. చూడండి, యాక్చువల్గా బెగ్గింగ్ అంటే అడగడం అనేది అది అంత గొప్ప ఇదేం కాదు. నోబడి లైక్స్ టు బెగ్, ఆకలితోనే ఉంటాం కానీ వేరే వాళ్ళు ఏమైనా చేయి చాపరు, అంత అభిమానం ఉన్నవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళకి కృష్ణుడు చెప్పాడు అంటే వాళ్ళకి వేరే ఆలోచన లేదనమాట. సిమిలర్గా ఇస్కాన్లో కూడా చాలామంది జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని అడగకూడదు అనుకుని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటాం, అభిమానాలు. కానీ వన్స్ వీ బికమ్ డివోటీస్, కృష్ణుడి కోసం అడుగుతాం అన్నమాట, రైట్? దానికి ఎందుకంటే ఒక ఒక శిష్యుడు అనేవాడు గురువు కోసము, వాస్తవానికి గురుకులం ఎలా ఉండేది, శిష్యుడు అనేవాడు భిక్షాటనకి వెళ్ళేవారు, రోజు సాయంత్రం అయ్యాక భిక్ష తీసుకొచ్చి గురువుకి గురుపత్నికి ఇచ్చేవారు అనమాట. అది వైదిక సంస్కారం. ఈ రోజుల్లో ఇస్కాన్ భక్తులు కూడా వెళ్తారు అలాగనే. సో అభిమానం అడ్డొస్తుంది చాలాసార్లు, ఎందుకంటే జనాలకి అర్థం కాదు, వీళ్ళకి చేత కాక వచ్చారేమో అనుకుంటారు. వాళ్ళకి చేత కాక కాదు, అది ఎదుటివాడిని ఉద్ధరించడం కోసం, అది అందరికి అర్థం కాదు అది. ఎనీహౌ, సో గోప బాలకులు కృష్ణుడు చెప్పాడు వారు ఎటువంటి మొహమాటం లేకుండా వాళ్ళు యాచిస్తారనమాట. కానీ ఏమవుతుంది అక్కడ, వాళ్ళు కనీసము చూడండి, బ్రాహ్మణుల యొక్క అదృష్టం ఎంత గొప్పది అంటే, స్వయంగా కృష్ణ బలరాములు, భగవంత దేవాదిదేవుడు కృష్ణ బలరాములు వాళ్ళు అడుగుతున్నారు, రైట్? కానీ వీళ్ళకి దాని కనీసం పట్టించుకోరనమాట, అసలు రిప్లై కూడా ఇవ్వరు. ఎస్ నో కాస్త వెయిట్ చేయండి అంటే అదొక లెక్క, కనీసం నో అని చెప్పినా సరే అంత బాధ ఉండదు. కానీ ఇగ్నోరింగ్ ఈజ్ వర్సర్ దాన్ రిజెక్టింగ్. రిజెక్టింగ్ అంటే తిరస్కరించడం కన్నా దాన్ని విస్మరించడం అన్నిటికన్నా అవమానకరం, విస్మరిస్తారు వాళ్ళనమాట. చూడండి, భగవంతునికి సేవ చేయండి అంత ఈజీగా దొరుకుతుందా? మందిరాల్లో పండుగల రోజు మాత్రమే కాంగ్రిగేషన్ ప్రశాంతి తీసుకొస్తారు, మామూలు రోజుల్లో అలాగా అవదు. ఎంతో సువర్ణ అవకాశం, దీక్షలు అయ్యి ఎంతెంత అయితే అప్పుడు భగవంతునికి ప్రేమగా ఎంతో కొద్ది నైవేద్యాలు చేసి భగవంతునికి మనం పెడతాం. అది కూడా మనము చేసి భగవంతుని దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇక్కడ స్వయంగా భగవంతుడు వచ్చాడనమాట, స్వయంగా భగవంతుడు వచ్చి అడుగుతున్నారు. కానీ వీళ్ళకి అంత అదృష్టం లేదు, ఎందుకంటే అది పరిగెడేవాడు కృష్ణ ఆయన. ఈవెన్ మామూలుగా పిల్లవాడు చదివితే ఎవరు కాదనుకోరు, అంటే వాళ్ళ హృదయం అంత కరుడు కట్టిపోయి ఉండిపోయాయి అనమాట. అంటే వాళ్ళు అక్కడ వస్తుంది, అక్కడ శ్లోకం వస్తుంది, ఏమని వస్తుంది అంటే, దే హర్డ్ ఇట్, సుఖదేవ్ కోసం రాస్తారు, అంటే పశ్చన్నబిన పశ్చితి అన్నట్టు. కానీ వాళ్ళు వింటున్నారు కానీ వినట్లేదని చెప్పి, వింటున్నారంటే విన్నారు, ఈ బ్రాహ్మణ పిల్లలు ఈ యొక్క గోప బాలకులు చెప్పిన మాట విన్నారు, కానీ సేమ్ టైం వినలేదు. వినలేదంటే ఏంటి, దాని మీద వాళ్ళు యాక్ట్ చేయలేదు అనమాట. సో ఇట్స్ యాక్చువల్లీ నాట్ హీరింగ్ ఓన్లీ. ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో కామకోరికలు నిండుగా ఉంటాయి, బ్రాహ్మణులు అయిన కానీ వాళ్ళ హృదయంలో కామకోరికలు నిండుగా ఉన్నాయి. ఏంటో కామకోరికలు అంటే, వాళ్ళు తమ స్వప్రయోజనాల కోసము, వారికి పుణ్యము స్వర్గం ప్రాప్తి కోసము కర్మకాండ యజ్ఞాల్లో బిజీ ఉన్నారు. కానీ అన్నిటికీ అధిపతి అయిన కృష్ణుడిని వాళ్ళు గుర్తించలేకపోయారు అనమాట. కృష్ణుడి దేవాదిదేవి అంత చదువుకొని ఉండొచ్చు, వేద సారజ్ఞులు వాళ్ళు వేద సారజ్ఞులు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరు అడుగుతున్నారనేది వాళ్ళు గుర్తించలేకపోయారు, రైట్? సో కానీ అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు చాలా బాధపడతారు అనమాట. ఎందుకంటే అదే సార్ నో అని చెప్పిన ఆవిడ బాధపడ్డు, ఇగ్నోర్ చేస్తే బాధపడతాడు. వాళ్ళు ఇగ్నోర్ చేశారు, వాళ్ళు విస్మరించారనమాట. సో వెంటనే మళ్ళీ వెళ్ళి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చాలా నిరుత్సాహంతో చెప్తారు. ఏమంటారంటే, కృష్ణ బలరాం వాళ్ళు కనీసం పట్టించుకోలేదని చెప్పి. కృష్ణుడు నవ్వుతాడనమాట, ఈజీగా నవ్వుతాడు. కానీ బలరాముడు అస్సలు నవ్వడు. బలరాముడు కోపం అంటే చాలా, అంటే ఆ రెస్పాన్స్ విని ఈ బికమ్స్ యాంగ్రీ. బలరాముడు కొంచెం కోపద్రిగుడు అవుతాడు. కానీ ఏం మాట్లాడు కృష్ణుడు, ఏమంటారంటే, చూడండి మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా సహాయంకి వెళ్ళినప్పుడు మనం ఏ భావంతో వెళ్ళాలి, డిటాచ్. డిటాచ్ అంటే ఏంటి, చేస్తే సంతోషం కృతజ్ఞత, చేయకపోతే పర్వాలేదు, ఆ భావంతోనే మనం వెళ్ళాలి అని కృష్ణుడు వాళ్ళకి చెప్తారు. తర్వాత ఏమంటారంటే, మీరు ఏమీ ఆలోచించొద్దు, మీరు ఇప్పుడు వెళ్ళి ఆ యజ్ఞ బ్రాహ్మణుల యొక్క భార్యలను అడగండి, రైట్? సో వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ, వాళ్ళు ఖచ్చితంగా ఆహారాన్ని ఇస్తారు, ప్రసాదాన్ని ఇస్తారని చెప్పి కృష్ణుడు చెప్తారనమాట, రైట్? అని అలాగనే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెంటనే వెళ్ళిపోయి యజ్ఞ బ్రాహ్మణులు వారి భార్యల దగ్గరికి వెళ్తారు అనమాట, బ్రాహ్మణ పత్నిలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమస్కరిస్తారు. నమస్కరించి చెప్తారు, చూడండి మమ్మల్ని ఇక్కడికి కృష్ణుడు పంపించాడు, దగ్గరలోనే ఉన్నారు కృష్ణుడు, ఇలాగ కృష్ణ బలరాములు వారికి ఆకలి వేస్తుంది, వారు మమ్మల్ని పంపించారని చెప్తారనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు వింటారో కృష్ణ బలరాములు చెప్పి, వాళ్ళు ఎంతో ఆనందపడతారు. వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడు కృష్ణ బలరాములు చూడలేదు, వాళ్ళు ఎప్పుడు చూడలేదు కృష్ణ బలరాముల్ని. కానీ కృష్ణ బలరాముల యొక్క లీలల గురించి అని రెగ్యులర్గా విన్నారనమాట. లీల విని ఆ లీలలు వింటూనే కృష్ణుడికి భక్తులు అయిపోయారు వాళ్ళు. దిస్ ఇస్ సిమిలర్ టు ద డివోషన్ ఆఫ్ రుక్మిణి. రుక్మిణి కూడా చూసినట్లయితే, శ్రుత్వా గణ భువన సుందర సంప్రగణ్యే, ఏమని వస్తుందంటే, Shrutva Gana Bhuvana Sundara Shrutva hearing. So Rukmini ye roju Krishna chodaledu kani Narada Muni inga Rukmini Devi avu Lakshmi Devi swayamga Lakshmi ne kada avada. So Narada Muni oka badhyadani kalapadam kaabatti Narada Muni vachi ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఏదో చెప్తూ ఉండేవారు అనమాట. ఈ లీల ఆ లీల ఏదో లీల చెప్తూ ఉండేవారు. అలా వింటూ వింటూ వింటూనే కృష్ణుడి గురించి జస్ట్ బై శ్రవణ మాత్రేన శుత్వాగణ భువన సుందరను ఎవరాజు కృష్ణుడు వింటూ ఉండే కృష్ణుడితో ఎంత ప్రేమలో పడిందంటే రుక్మిణీదేవి కృష్ణ తనకి శిశుపాలుడితో వివాహం చేపిస్తున్నప్పుడు ఆవిడని వ్యతిరేకిస్తుంది. కృష్ణుడు మేలు రాస్తుంది, కృష్ణ నువ్వు కానీ వచ్చినా చేపట్టుకోకపోతే నన్ను వివాహం చేసుకోకపోతే నేను నా ప్రాణం విడిచిపెట్టేస్తానని చెప్పి. ఎందుకంటే ఏదైతే పులికి దక్కాలో అది నక్కకి దక్కకూడదు. సో నేను నువ్వు పులివి, శిశుపాలు నక్క, ఐ బిలాంగ్ టు యూ, నేను నీకు చెందుతాను తప్ప నువ్వు తప్ప ఇంకెవరు నా మీద అంటే అప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చి రుక్మిణీదేవిని పెళ్లి ముందు పెళ్లి జస్ట్ అవ్వబోతు ముందు ఆవిడ ఆవిడ దుర్గాదేవి మండపం తిరిగి వస్తున్నప్పుడు కృష్ణుడు ఆవిడని ఎత్తుకెళ్ళిపోతారు అనమాట. అంటే ఫస్ట్ కిడ్నాపింగ్, కిడ్నాప్ కదా ఏమంటారు ఎలోపింగ్, ఫస్ట్ ఎలోపింగ్ కూడా కృష్ణుడు రుక్మిణితో అయింది. ఈ లోకంలో సినిమాలో చాలా చూస్తూ ఉంటాను, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే. సో దిల్వాలే ఎవరు ఇక్కడ కృష్ణుడు, దుల్హానియా దుల్హాన్ అంటే ఎవరు, దుల్హాన్ అంటే రుక్మిణీదేవి. సో దిల్వాలే దుల్హాన్ లే జాయేంగే. సో కృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో రుక్మిణికి అంటే ఆ డిసైడెడ్ నువ్వు కానీ రాకపోతే ఈ సాయంత్రం రేపటి లోపల నేను నా ప్రాణం వదిలేస్తాను తప్ప శిశుపాలుడికి మాత్రం నా ప్రాణం నీకోసం నేను ఇన్నాళ్ళు ఉంచుకున్నాను, నువ్వు తప్ప ఎవరైనా ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే ఆ స్థాయి భక్తికి ఎలా వెళ్ళిపోయింది అంటే కేవలం వినడం మాత్రమేనే. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హియరింగ్. యాక్చువల్గా మనము సరైన వ్యక్తుల నుంచి వినాలే తప్ప వినాలే కానీ మనలో కూడా నిజంగా మన అంతరంగాల్లో దాగున్న ఆ యొక్క భక్తి అనేది స్టిర్ అవ్వగలదు. శ్రీల ప్రభుపాద్ చేశారు అలాగా. సో ఇక్కడ బ్రాహ్మణి పత్నిలు వాళ్ళకి కృష్ణుడు వీళ్ళ స్థాయి మరియు ఈ వ్రజవాసి స్థాయి ఒకటి కాదు. వ్రజవాసీస్కి కృష్ణుడు దేవుడని కూడా తెలియదు, వాళ్ళది కేవల భక్తి. సో వీళ్ళది ఏంటంటే ఈ యొక్క బ్రాహ్మణ పత్నిలది వాళ్ళది ఐశ్వర్య మిళిత ప్రేమ భక్తి అనమాట. అంటే రుక్మిణీదేవి వాళ్ళందరూ కూడా ఏంటది, వాళ్ళు కూడా కృష్ణుడి ప్రేమనే, కానీ ఆ ప్రేమ ఐశ్వర్యం కలిపి ఉంటుంది. ఐశ్వర్యం అంటే వాళ్ళ కృష్ణుడు దేవుడని కూడా తెలుసు. స్వయంగా మీరు భగవంతుని చెప్పి రుక్మిణి ఎన్నిసార్లు అంటుంది. సో ఆ స్థాయి భక్తి అనమాట వీళ్ళది. ఎవరిది, ఈ యజ్ఞ పత్నులది అనమాట, యజ్ఞ బ్రాహ్మణ పత్నులది. సో వాళ్ళు చెప్తారు వాళ్ళు కృష్ణుడు వెండమే తప్ప కృష్ణుని చూడడం లేదు. అలాంటి కృష్ణుడు ఈరోజు మన ఎదురుగా వచ్చాడంటే ఎంతో ఆనందపడతారనమాట. వెంటనే ఏం చేస్తారు, తమ ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్ని సామాన్లు, అంటే ఆ యజ్ఞం చేసిన నైవేద్యం మొత్తం కూడా నాలుగు రకాలు, చతుర్విధ భజంతేమం అంటారు కదా, సారీ చతుర్విధ భజంతేమ కాదు ఏంటంటే చతుర్విధ భగవద్ ప్రసాదం అని చెప్పి. సో ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ వాళ్ళని బుట్టల్లో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తమ ఇంట్లో నుంచి బుట్టల్లో పట్టుకొని వెళ్ళిపోతుంటారు. దాంతో వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు అడ్డు ఇంట్లో అత్తమామలు అడ్డుపెడతారనమాట, మీరు ఏం చేస్తున్నారని చెప్పి. భర్త అనుమతి లేకుండా వైదిక కాలంలో భార్య బయటకు అడుగు పెట్టదు. అలాంటిది వాళ్ళు అనుమతి లేకుండా బయట అడుగు పెడుతున్నారు, ప్లస్ ఆ యజ్ఞాని కోసం కేటాయించిన నైవేద్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారనమాట. సో అడ్డు చెప్తారు, ఎవరు అడ్డు చెప్పినా సరే వాళ్ళకి ఏ విధంగా గంగే వౌగం ఉదన్వతి త్వయీమే అనన్య విషయ మతిర్ మధుపత ఇసకృత్ రతిముద్వహతం అద్దా గంగే వౌగం ఉదన్వతి. ఏ విధంగా గంగా అన్నది అనేది ఎవ్వరు అడ్డుపడినా అడ్డు ఆగదు, అది సముద్రంలో కలాల్సిందే అనమాట ఏం చేసినా సరే. అదేవిధంగా వీళ్ళు కూడా వాళ్ళ చేతన కృష్ణ బలరాములు వచ్చారని చెప్పగానే ఏ స్థాయి తారాస్థాయికి చేరుతుంది అంటే వాళ్ళని ఎవరు అడ్డుకోలేకపోతారు అనమాట. వాళ్ళు అందరినీ తన కుటుంబ సభ్యులు అందరినీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళు కృష్ణుడి వైపు కృష్ణుని కలుసాకలను ఆదృతలో ముందుకు వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఫైనల్గా కాసేపు వెళ్తే అక్కడ యమున అనేది ఒడ్డు మీద కృష్ణుడు ఉంటారు, ఆటపాటలు ఆడుతూ ఉంటాడు స్నేహితులతో. వాళ్ళని చూడగానే వీళ్ళు భయమర్చిపోతారనమాట టైం. సో అక్కడ ఒక శ్లోకం వస్తుంది, ఆ శ్లోకంలో కృష్ణుడి యొక్క సౌందర్యం వస్తుంది అనమాట. ఏమైనా వస్తుంది అంటే శ్యామం హిరణ్య పరిధిం వనమాల్య బర్హా. సో శ్యామం అంటే భగవంతుని యొక్క మేని రంగు ఏంటి, డార్క్ బ్లూ అంటే నీలమేఘ శ్యాముడు కదా. హిరణ్య పరిధం వనమాల్య, సో హిరణ్య పరిధం అంటే ఏంటంటే అతని వస్త్రము, హిరణ్య అంటే బంగారం వస్త్రం అనమాట. వనమాల్య అంటే ఏంటి, అతడి యొక్క ఏంటది వనమాలి అంటే అతని మాల ఏంటది వనమాలి అనమాట. బర్హా అంటే ఏంటంటే నెమలి పెంచం. ధాతు ప్రవాళ, ధాతు ప్రవాళ ఏంటంటే అతని ముఖం నిండా డెకరేషన్ అనమాట. ఏంటది, మినరల్స్ అంటే అడవిలో దొరికిన ఆ మినరల్స్తోనే వాళ్ళు కృష్ణ నిండా బొట్లు పెట్టుకుని ఉన్నాడు అనమాట, రైట్. తర్వాత నటవేషం అనవృతాంశే చెప్పి ఎనీ చెప్పాలంటే ఇలాగ భగవంతుడు ఏంటి తన యొక్క చెయ్యి బలరాముడి మీద చేపెట్టి, మనం కృష్ణ బలరాముడు చూస్తున్నాం కదా వృందావనంలో, అలా పెట్టి ఉన్నాడు. అంటే ఆ రూపం ఎలా ఉన్నాడంటే కృష్ణుడు ఎగ్జాక్ట్గా వాళ్ళ హృదయాన్ని ఎలా ఉంటే వాళ్ళ హృదయాన్ని కొల్లగొట్టచ్చు ఆ విధంగా కృష్ణుడు వాళ్ళ ముందు నిలబడతాడనమాట. సో వెంటనే ఇట్స్ లైక్ టూ మచ్ ఫర్ దెమ్. అక్కడ నెక్స్ట్ లో కూడా సూపర్ వస్తుంది. అక్కడ ఏమొస్తుందంటే ఈ బ్రాహ్మణ స్త్రీలు ఎప్పటి నుంచో కృష్ణుడి గురించి విన్నారు, మొదటిసారి వాళ్ళు కృష్ణుని ఇప్పుడు చూడగలుగుతున్నారు అనమాట. అండ్ అలా వినడం ద్వారా ఏమైంది, వాళ్ళ చెవులకి ఆభరణాలు అనమాట. ఏంటో ఆభరణాలు, హిస్ గ్లోరీస్ హ్యాస్ బికమ్ ద కాన్స్టెంట్ ఆర్నమెంట్స్ ఆఫ్ ద ఇయర్స్ ప్రాయ శృత ప్రీతమోదయ కర్ణపూరయ అని చెప్పి సూపర్ నరేషన్ సుఖదేవ గోస్వామి. కర్ణపూరయ అంటే చెవులకి మామూలుగా ఆడవాళ్ళు ఏం పెట్టుకుంటారు, రకరకాల వాటిలో ఏముంటారు, దుద్దులు లేకపోతే బొట్లు అంటే ఇప్పుడు ఏమో పెడతారు కదా వాటిలో చెవిరింగులు, అవన్నీ పెడతా ఉంటారు. అవి ఏంటవి చెవులకు ఎందుకు పెడతారంటే అదొక అందం. ఈరోజు మగలు కూడా పెడుతున్నారు అది, సో అదొక అందం అనమాట. కానీ ఈ యొక్క బ్రాహ్మణ పత్నిలు అఫ్కోర్స్ వాళ్ళగా ఉన్నాయి, కానీ వాళ్ళ ఆభరణాలు ఆ రింగులు ఆ దుద్దులు కాదు. ఏంటవి, వాళ్ళ ఆభరణాలు అనేది కృష్ణ కథ. ఆ కృష్ణుడు వింటూ వింటూ ఆ కృష్ణ కథ అనేది వాళ్ళకి చెవులకి ఆభరణాల కింద అయిపోయింది అనమాట. తర్వాత వాళ్ళ మనస్సు మొత్తం కృష్ణుడితో నిండిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కళ్ళతో కృష్ణుణ్ణి మామూలుగా చెవులతో ఇన్నాళ్ళు చెవులతో వాళ్ళ హృదయంలో ప్రవేశించాడు, ఇప్పుడు మొదటిసారి కళ్ళతో కృష్ణుడు వాళ్ళ హృదయంలోకి ప్రవేశించాడు. కళ్ళతో హృదయంలోకి తీసుకొని వాళ్ళు తమ హృదయంలోని కృష్ణుడిని గట్టిగా కౌగులించుకుంటారనమాట, రైట్. సో ఇట్స్ వెరీ అంటే చాలా వాళ్ళు వాళ్ళ భావన సుఖదేవ గోస్వామి బ్రహ్మాండంగా వివరిస్తారనమాట. అక్కడ ఏమంటారంటే చెవులకి ఆభరణాలు ఏంటి కృష్ణ కథ, కళ్ళకి ఆభరణాలు కృష్ణుడి రూపం, అండ్ జిహ్వాకి ఆభరణం ఏమిటి ఆనందం ఏమిటి కృష్ణనామం. ఈ విధంగా శరీరంలో ప్రతి అంగం కూడా దేనికి ఉండాలి, ప్రతి అంగం కూడాను కృష్ణుడితో నిండిపోయి ఉండాలన్నమాట, రైట్. సో ఈ విధంగా కృష్ణుడు వాళ్ళని చూడ అర్థమైపోతుంది ఏ విధంగా వీళ్ళందరూ కూడా ఇంట్లో అందరినీ విడిచిపెట్టి వచ్చేసారని చెప్పి. వెంటనే కృష్ణుడు నవ్వుతూ వాళ్ళని ఉద్దేశించి అంటాడనమాట, ఏమంటారు, చాలా ధన్యవాదాలు మీరందరూ కూడా మాకు ప్రసాదం తీసుకొచ్చినందుకు, దయచేసి కూర్చోండి అండ్ మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉందో చెప్తారు. చెప్పి ఏమంటారంటే, అయినా సరే మీరు ఇలాగా మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి నొప్పించి రావడం సరికాదు కదా, అంటే కాసేపు మాట్లాడతా తర్వాత, కాబట్టి మీరు అందరూ తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి అంటారనమాట, తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళండి అని చెప్పి. దానికి ఆ యొక్క యజ్ఞ బ్రాహ్మణ పత్నులు ఏమంటారంటే, కృష్ణ మీకోసం మేము అన్ని త్యాగం చేసి వచ్చేసాము, ఒకసారి ఇంటి నుంచి అడుగు బయట పెడితే తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టగలమా మేము, ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మొదటిది, రెండోది మాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని మీ యొక్క సేవకురాలుగా ఉంచుకోండి, అంటే మీ యొక్క చరణ పాదాలకు తులసి, ఆ తులసి మాకు ఇవ్వండి, ఆ తులసి మా తల మీద పెట్టుకొని జీవితాంతం మీ సేవకురాలుగా ఈ వనంలో ఉండిపోతాం, మేము మిమ్మల్ని చూసుకుంటూ ఈ వనంలో ఉండిపోతాము. వాళ్ళు చెప్పాలంటే కృష్ణుడి కన్నా చాలా పెద్ద వయసు వాళ్ళది, రైట్. కృష్ణుడు 8 ఏళ్ళ పిల్లవాడు, 7 ఏళ్ళ పిల్లవాడు అనమాట. మిమ్మల్ని చూసుకుంటూ మీ యొక్క వైజయంతి వనమాల తులసి ఆ యొక్క పువ్వులు అది మా తల మీద పెట్టుకొని మిమ్మల్ని మీకు సేవ చేసుకుంటూ మేము చూసుకుంటూ పోతాం తప్ప మాకు ఇంకే ఏ కోరికలు లేదు, దయచేసి మా యొక్క కోరికని దయచేసి మా మీద కనికరం చూపించండి, ఎంత ఎంత మీరు చాలా కర్కోటంగా మాట్లాడుతున్నారు, తిరిగి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారు అని చెప్పి. సి దిస్ ఇస్ ద థింగ్. సో దే ఆర్ సో దే హ్యావ్ గాట్ అంటే కృష్ణుడి యొక్క ఆ యొక్క లేశ మాత్రం శ్లోకం ఉంటుందన్నమాట. సో చైతన్య మహాప్రభు చెప్తారు స్వరూప దామోదర్ గోస్వామికి రఘునాథాస్ గోస్వామి గురించి, ఏమంటారంటే రఘునాథాస్ గోస్వామికి ఇంద్రుడు అంత సంపద ఉంటుంది, సచీదేవి అంతటి అందమైన భార్య ఉంటుంది, అయినా సరే వాటి మీద 1% వ్యామోహం ఉండదు. సో మహాప్రభు ఏమంటారంటే ఇతనికి భగవంతు యొక్క కృప దొరికింది అని చెప్తారనమాట, అందుకని ఇవన్నీ విడిచిపెట్టగలిగాడు లేకపోతే విడిచిపెట్టలేడు అని చెప్పి. సో ఈ విధంగా బ్రాహ్మణ పత్నులకి వేరే అన్ని బంధనాల నుంచి వాళ్ళకి నిజంగా వాళ్ళు విముక్తులైపోతారు. కానీ కృష్ణుడు ఏమంటారు, ఏమంటారంటే చూడండి మీరు నాకు సేవ చేయాలనుకుంటున్నారు అది ఓకే. సో కృష్ణుడు ఇక్కడ గ్వాల బాలకుడిలాగా మాట్లాడలేదు, నిజంగా దేవాది దేవుడిలా మాట్లాడతాడు. అంటే నేను చూసినంత వరకు భాగవతంలో ఈ 23వ అధ్యాయం ఫస్ట్ టైం కృష్ణుడు భగవంతుడిలా మాట్లాడు, అంటే అఫ్కోర్స్ ఇంద్రుడి దగ్గర మాట్లాడదు, అంటే బ్రహ్మ విమోహంలో మాట్లాడతాడు, కొన్ని ప్లేస్లు మాట్లాడాడు, కానీ తమ భక్తులతో ఇలాగ మాట్లాడు, వ్రజవాసిస్తో మాట్లాడలేదు దేవుడిలాగా. ఫస్ట్ టైం వ్రజవాసిస్తో దేవుడిలా మాట్లాడుతున్నాడు. ఏమంటారంటే, యుసి మీరు ఇప్పుడు శారీరకంగా నాకు సేవ చేయాలనుకుంటున్నారు, అది నాకు అవసరం లేదు, ప్లస్ అండ్ అది మీకు ఉత్తమం కాదు, రాదర్ మీరు ఏ విధంగా మీరు నాకు సేవ చేయండి, మీ మనస్సును సంపూర్ణంగా నా మీదే కేంద్రీకరించండి. అంటే భగవద్గీతలో కృష్ణుడు ఏ విధంగా చెప్తున్నాడు అర్జునికి, అలా చెప్తారు, మీ మనస్సును సంపూర్ణంగా మా మీదే కేంద్రీకరించండి అండ్ ఆ విధంగా చాలా త్వరగానే మీరు నన్ను చేరుకుంటారని చెప్పి చెప్తారు. శ్లోకంలో ఏమొస్తుందంటే, శ్రవణ దర్శన ధ్యానాన్ మయీ భావో అనుకీర్తనాత్ నాతత సన్నికార్సేనా ప్రతీయాత తతో గృహాన్. శ్లోకం నంబర్ 33 ఏమంటారంటే, శ్రవణాత్ కీర్తనాత్ ధ్యాన్ శ్రవణాత్ దర్శనాత్ ధ్యానాత్ అనుకీర్తనాత్, అంటే శ్రవణము కీర్తనము ధ్యానము దర్శనము 4 చెప్పారనమాట. అంటే శ్రవణం నా గురించి వినడం ద్వారా, దర్శనాద్ నా యొక్క శ్రీ విగ్రహ రూపం దర్శనం చేసుకోవడం ద్వారా, ధ్యానాద్ నా మీద ధ్యానం చేయడం ద్వారా, అనుకీర్తనాత్ నా యొక్క నామాన్ని జపం చేయడం ద్వారా ఏమవుతుంది, మయీ భవో నన్ను మీరు చేరుకుంటారని చెప్పి చెప్తున్నారు అనమాట. నా తత సన్నికార్సేన అని చెప్పి, రైట్, నా తత సన్నిక అంటే సన్నిహితంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్తారు. అంటే ఫిజికల్గా మీరు మీ ఇల్లు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, మీరు మీ ఇంట్లో ఉండి కూడా ఈ విధంగా శ్రవణము దర్శనము అనుకీర్తనము ధ్యానం ద్వారా నన్ను మీరు చేరుకోవచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ బ్రహ్మచారులు సన్యాసి అనే వాళ్ళు వారు ఒక రకం, కానీ గృహస్థులుగా ఉండి కూడా ఈ గృహస్థ జీవితం చేసుకుంటే కూడా ఈ సిద్ధాంతాన్ని పాటించడం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట, రైట్. సో తర్వాత మళ్ళీ ఇంకేమంటారంటే, అండ్ ఇంకో మాట చెప్తున్నాను, నేను చెప్తున్నాను, మీ భర్తలు మిమ్మల్ని తిరస్కరించరు, రాదర్ నా మాటకి రాసి పెట్టుకోండి, మీ భర్తలు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తారు, మీ కుటుంబ సభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తారు, కాబట్టి ఎటువంటి సంకోచం లేకుండా వెళ్ళిపోండి అని చెప్పి చెప్తారనమాట. సో ఈ బ్రాహ్మణ పత్నిలు చాలా భారంగా దిగ బాధను దిగమింగుకొని కృష్ణుడు చెప్పాడు కాబట్టి తిరిగి తమ ఇళ్ళకి వెళ్తారు. అలా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఆ యజ్ఞ బ్రాహ్మణులు అందరూ కూడా వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది ఎందుకు తమ మాట దాటారు, ఎందుకు తమ మాట దాటారు అంటే వాళ్ళకి తెలుస్తుంది, అరే అక్కడ ఉన్నది ఎవరో కాదు, స్వయంగా కృష్ణ బలరాముడు దేవాది దేవుడు అని చెప్పి. సో వాళ్ళు అనిపిస్తుంది, అరే మేము చాలా తప్పు చేసాము, కానీ మా భార్యలు చాలా ఉత్తములు, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చదువుకోలేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ వేద సారజ్ఞులు కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి మాకు తెలియదు కూడా వాళ్ళకి తెలిసిందని చెప్పి వాళ్ళు ఎంత గౌరవంగా మెచ్చుకుంటారు. తర్వాత తిరిగి వాళ్ళు సాధారణంగా ఇంటికి ఆహ్వానిస్తారనమాట, రైట్. కానీ ఆహ్వానిస్తారు, కానీ కొంతమంది ఒకరిద్దరు స్త్రీలు వాళ్ళని యాక్చువల్గా వెళ్ళనివ్వరు బ్రాహ్మణులు అనమాట, అంటే కృష్ణుని కలవడానికి. ఎప్పుడైతే యజ్ఞ బ్రాహ్మణులు తిరిగి వస్తారో ఇలాగ కృష్ణుని యొక్క కృప దొరికితే చెప్తారో వాళ్ళు కృష్ణుని తలుచుకుంటూనే తమ ప్రాణాలను కూడా అక్కడ విడిచిపెట్టేస్తారనమాట. అండ్ బ్రాహ్మణులు అనుకుంటారు, వాళ్ళని వారు ఛేదరించుకుంటారు, అరే మనం ఇంత వేదాలు నేర్చుకున్నాము కానీ ఏం లాభము, స్వయంగా వేదేశ సర్వే రహమైవ వేద్యో, సమస్త వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి, కృష్ణుడు. అలాంటి కృష్ణుడు స్వయంగా మన దగ్గర వచ్చి సహాయాన్ని అడిగాడు మనల్ని ఉద్ధరించడం కోసం, అలాంటిది మేము చేయలేకపోయాము, కాబట్టి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళు తమను తాము నిందించుకుంటారు. కానీ సరే ఇప్పటికైనా పర్వాలేదు, వెళ్ళి కృష్ణుని కలుద్దాము అని చెప్పి అనుకుంటారనమాట. అలా అనుకుంటారు వెంటనే మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి అప్పటికి తెలిసి ఉంటుంది ఏమని, కంసుడితో వైరం అని చెప్పి. మళ్ళీ కంసుడికి భయపడి వాళ్ళు కృష్ణుణ్ణి కలిస్తే మళ్ళీ కంసుడు ఏం చేస్తాడో అని చెప్పి వాళ్ళు కృష్ణుని దర్శించుకోలేరనమాట. అంటే వాళ్ళు దురదృష్టవంతులు చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఈ బ్రాహ్మణ పత్నులు ఏంటి, వాళ్ళు సంపూర్ణంగా భగవంతుని యొక్క శ్రవణం ద్వారానే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు అవుతారు. అండ్ భగవంతుడు వారికి ఏం చెప్తాడు, మీరు శ్రవణ దర్శనాత్ ధ్యానాద్ అనుకీర్తనాత్ ఈ 4 మార్గాల ద్వారా నన్ను మీరు చేరుకుంటారు, కాబట్టి దయచేసి మీ గృహస్థ జీవితం సాగిస్తూనే నా భక్తులు కండి అని చెప్పి భగవంతుడు వాళ్ళని ఉద్ధరిస్తారు అనమాట. సో ఈ విధంగా మనం చూడొచ్చు, ఏమని చూడొచ్చు అంటే, ఫర్ కృష్ణ యాక్చువల్లీ ఇలేళ్ళు ఎప్పుడవుతుంది చెప్పండి, ఇలేళ్ళు ఎప్పుడవుతుంది అంటే ఇమ్మీడియట్గా అక్కడ వృక్షాలను మెచ్చుకుంటున్నాడు, వృక్షాలను మెచ్చుకుంటున్నారు, అది చాలా అల్పమైన జీవితము, అల్పమైన జీవితం అయి ఉండొచ్చు కానీ నలుగురికి ఉపయోగపడుతుంది, వాళ్ళు మెచ్చుకున్నాడు అనమాట. అండ్ బ్రాహ్మణులు అనేవాళ్ళు వాళ్ళు నరదేవుళ్ళు అనమాట ఒక రకంగా. సో కానీ వాళ్ళు అంటే నువ్వు ఎంత బ్రాహ్మణుడు అయినా సరే నువ్వు భక్తుడు కాకపోతే వృధా, కానీ వేద పండితుడు కాకపోయినా సరే నువ్వు భక్తుడు అయినా సరే ఈ విధంగా వృక్షాల ద్వారా అయినా సరే భగవంతుడికి అది ఆనందం ఇస్తుంది అనమాట, రైట్. సో ఈరోజు క్లాస్ ఎక్కడితో ముగిస్తాము, రేపు మన క్లాసు రేపటి నుంచి గోవర్ధన లీల మనం చూస్తామన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం కీ జాయ్, కృష్ణ భగవాన్ కీ జాయ్, నందనందన్ శ్యామ్ సుందర్ మోర్ముకుట వంశీ వాళ్ళే కీ జాయ్, జాయ్ జాయ్ శ్రీ రాధే శ్యామ్, హరే కృష్ణ. ఐఎమ్ డన్.